ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇತ್. ನಷ್ಟಪ್ರಾಯೇಷು ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ. ಭಗವತೀ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಷ್ಠಿಕೀ ಪೂಜ್ಯಾ ದುರಂದಸ್ಯ ಜನಾಂಜನಾಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪಾತ್ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರು ಶ್ರೀಯುತಾಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ ವೈಷ್ಣವಾಂಶ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸ್ವಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಹರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ. ನಮಃ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಕಿನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ. ನಮಃ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀ ನಿತಿ ನಾಮಿನೇ ಶ್ರೀವಾರ್ಷಭಾನ ದೇವಿ ತೈತಾಯ ಕೃಪಾಬ್ಧಯೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ತಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗಾ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರಾ ಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ. ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರಸಾಂಬೂದೇ ಪಾದಾಂಬುಜಾಯ ತೇ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಭವುಮೇ ಸ್ವಂ ನಿರ್ದೇಷ್ಟಾ ಸಜ್ಜನಪ್ರಿಯಃ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯ ತೇ ನಮಃ. ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾಮದಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೇ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಗಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೌ ದೀನಬಂಧೌ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋರ್ಪಂಗುರ್ ಮಾಮಂದಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೂಜೌ ರಾಧಾಮದನಮೋಹನೌ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾ ಶ್ರೀಲಗೋವಿಂದದೇವೌ ಪ್ರಶ್ರಾಲಿಭಿಸೇವ್ಯಮಾನಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಕರ್ಷಂ ವೇಣುಸ್ವನೇರ್ಗೋಪೇರ್ ಗೋಪಿನಾಥಃ ಶ್ರೀಯಸ್ತು ನಃ. ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ. మన ఈ వారం రోజు సాయంత్రం పూట చైతన్య శిక్షామృతం అంటే చైతన్య మహాప్రభువు గారు మనకి ఇచ్చిన శిక్ష, దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఈ 7 రోజులు చాలా తక్కువ ఈ చైతన్య మహాప్రభు శిక్ష చెప్పుకోవటానికి. ఆయన ఎంత అవుతే అంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. చైతన్య మహాప్రభు వారు ఎవరో కాదు, కృష్ణుడే. ఆ రాధ యొక్క భావనని స్వీకరించుకొని రాధాభావ జ్యుతిశూలతం నవి కృష్ణ స్వరూపం అన్నారు. చైతన్య మహాప్రభు ఆయన తెలుసుకోవాలి అంటే 3 గ్రంథాలున్నాయి ముఖ్యంగా. 1 చైతన్య చరితామృతం, ఇది రచించిన కృష్ణదాస్ కవిరాజ గోస్వామి రచయిత. 2 చైతన్య భాగవత్, బృందావన్ దాస్ ఠాకూర్ రచించారు. 3 చైతన్య మంగళ్, లోచన్ దాస్ ఠాకూర్ రచించారు. చైతన్య చరితామృతం, చైతన్య చరితామృత్, చైతన్య భాగవత్, చైతన్య మంగళ్. చైతన్య చరితామృతంలో మీకు ఫిలాసఫీ ఎక్కువగా ఉంటుంది. ఫిలాసఫీ అంటే దర్శన శాస్త్రం, శిక్ష. చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్ష, ఆయన ఇచ్చిన దర్శన శాస్త్రం మనకి చైతన్య చరితామృతంలో కనిపిస్తుంది. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఆయన బాలలీలలు తక్కువ, అంటే సన్యాసం పుచ్చుకున్న మునుపు లీలలు ఉన్నాయే అవి తక్కువ. అంటే చైతన్య చరితామృతంలో 3 భాగాలున్నాయి, ఆది మధ్య అంత్య అని. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని. ఆదిలీలలో చైతన్య చరితామృత ఆదిలీలలో చైతన్య మహాప్రభు సన్యాసం పుచ్చుకునే, అంటే 24 ఏళ్ళ సన్యాసం పుచ్చుకున్నాడు కదా, అప్పటి వరకు జరిగిన లీలలన్నీ ఒక కాండ, అంటే ఆది లీల ఉన్నాయి. మధ్య లీల, అంత్యలీల, ఈ 2 లీలల్లో చైతన్య మహాప్రభు సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఏమి లీలలు చేశారు, అవన్నీ 2 భాగాల్లో వర్ణింపబడింది. అదే చైతన్య భాగవత్లో చైతన్య మహాప్రభు ప్రీ సన్యాస పాస్ టైమ్స్, అంటే సన్యాసం పుచ్చుకున్న మునుపు ఆ లీలల్ని చాలా ఎక్కువగా చక్కగా వర్ణింపబడింది. అదే కాకుండా ఈ చైతన్య భాగవత్లో చైతన్య మహాప్రభు 24 సంవత్సరాల తర్వాత ఆయన సన్యాసం పుచ్చుకున్న తర్వాత లీలలో 1 భాగం మాత్రమే. అంటే చైతన్య భాగవత్లో మీకు ఎక్కువగా చైతన్య మహాప్రభు సన్యాసం పుచ్చుకున్న మునుపు కనిపించే నీళ్ళు, చేసిన నీళ్ళన్నీ వర్ణింపబడినాయి. సన్యాసం తర్వాత చైతన్య మహాప్రభు ఎటువంటి నీళ్ళు చేశారు ఎక్కువ తెలుసుకోవాలంటే మన చైతన్య చరితామృతం చదువుకోవాలి. చైతన్య చరితామృత తత్వగ్రంథం, అంటే తత్వం ఏమిటో తెలుస్తుంది చైతన్య చరితామృతంలో. శిక్ష, చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్ష ప్రముఖంగా ఫిలాసఫీ మీకు చైతన్య చరితామృతంలో తెలుస్తుంది. చైతన్య భాగవత్లో లీలా ప్రధాన గ్రంథం అది. అక్కడ చైతన్య మహాప్రభు చేసిన లీల అక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ వచ్చే 4-5 రోజులు మనం చైతన్య చరితామృతం గురించి తెలుసుకుందాం. ప్రభుపాదులు వారు, ఆయనకు చాలా ఒక రకంగా ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి. ఆ సమయంలో అనుకున్నారు, నేను భాగవతాన్ని ఏదో అనువాదం చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయ్యే సమయంకి వచ్చింది, ప్రజలకి జనాలకి ప్రపంచంలో ఉండే జీవులకి చైతన్య చరితామృతం కనుక దొరకకపోతే వాళ్ళు భాగవతం తెలిసినా కూడా తెలియని అంటూ వాళ్ళే. ఎందుకంటే భాగవతం దాన్ని తెలుసుకోవాలి అంటే చైతన్య మహాప్రభువుర్ మతవిధం తత్రాదరో నాపరః, అంటే భాగవతం అతి ప్రసిద్ధమైన పవిత్రమైన సిద్ధాంత రత్నాల్లో కూడిన గ్రంథమైన, అది అర్థం చేసుకోవాలి అంటే చైతన్య చరితామృతం అనే ఒక దీపం ఆశ్రయతో మనం చైతన్య చరితామృత భాగవతాన్ని చదవాలంట. ఏదో గ్రంథాన్ని చదవాలన్నా అనుకోండి, ఆ చదవడానికి దీపం ఉండాలి కదా, ఆ దీప ప్రకాశంలోనే ఈ గ్రంథాన్ని చదవగలం. ఇప్పుడంటే లైట్ వచ్చేసినా అనుకోండి, పూర్వకాలంలో ఎటువంటి లైట్లు అవి ఉండేవి కాదు కదా. అక్కడ చదువుకోవాలి అంటే రాత్రిపూట ఏం చేసేవాళ్ళు, ఈ ఆముదం నూనె, ఆ నూనెతో ఆ దీపాన్ని వెలిగించి చక్క చదువుకునేవాళ్ళు. ఆముదం నూనెతో మీరు కనుక చదివారనుకోండి ఏ గ్రంథాలు, ఎంతసేపు చదివినా మీ కళ్ళ పండవు, చాలా సమ్మగా ఉంటుంది కళ్ళు, అది మీ స్పెషాలిటీ. ఇంక ఏ లైట్ వేసుకున్నా ఒక గంట సేపు అయిన తర్వాత ఆ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. మీరు ఎంతసేపు చదివినా ఆ కళ్ళల్లో ఆ చమతనం ఉంటుంది, ఆ తల నొప్పి అటువంటిది ఏమి రాదు, అది స్పెషాలిటీ. మనం అడ్వాన్స్మెంట్ అంటాం కానీ ఆ ఆమదంలో ఉండి ఆ స్పెషాలిటీ, ఆ దీపంతో కనుక చదివితే మనకి ఎటువంటి కళ్ళకి ఎఫెక్ట్ కాదు. అయితే ఒక మళ్ళీ సబ్జెక్టు రా, ఏ పుస్తకాన్ని చదివినా మీకు ఒక దీపం వెలిగించుకొని చదవాలి. ఆ దీప ప్రకాశంలోనే మీకు ఆ పుస్తకంలో ఉండే ఆ వెలుతురు కనిపిస్తుంది, ఆ వెలుతురులోనే మీకు ఆ పుస్తకం చదవగలరు. అట్లాగే ఈ భాగవతం అనే గ్రంథాన్ని, ఈ భాగవతం అనే దివ్యమైన పుస్తకాన్ని చదవాలి అంటే ఏ వెలుతురులో చదవాలంట? చైతన్య చరితామృత అనే దీపం నుంచి ప్రకాశించిన వెలుతురులో చదవాలంట. అప్పుడే మీకు భాగవతం ఏమిటో తెలుస్తుంది. అంటే చైతన్య చరితామృత చదవకుండా భాగవతం చదివితే మనం భాగవతం అర్థం కాదు. అర్థమైనా చైతన్య మహాప్రభు ఎట్లా అర్థం చేసుకున్నారో భాగవతాన్ని, అటువంటి అర్థం కాదు. రకరకాల అర్థాలు మనకు అర్థమవుతాయి కానీ, తెలుస్తాయి కానీ, చైతన్య మహాప్రభువర్ మతమిదం తత్రాదరో నా పరహ. చైతన్య మహాప్రభు మతం కంటే మిన్న మతం లేదంట. తత్రాదరో నా పరహ, నా పరహ అంటే అంతకంటే మిన్న మతం లేదు. అంటే గౌడీయ వైష్ణవులు అయినందున వలన భాగవతం చదివినా కూడా ఆ భాగవతాన్ని ఎట్లా చదవాలంట? చైతన్య మహాప్రభు యొక్క మతానికి అనుగత్యగా, అనుసరంగా మనం చదవాలంట. చైతన్య మహాప్రభు మతం ఎక్కడుంది? చైతన్య చరితామృతంలో ఉంది. అందుకని చైతన్య చరితామృతం చదవకుండా భాగవత చదవడానికి మనం ప్రయత్నిస్తే మనకి భాగవతం ఎట్లా మనం అర్థం చేసుకోవాలో గౌడీయ భక్తులు అయినందువలన మనం అర్థం చేసుకోలేము. అందుకని ఈ చైతన్య చరితామృతం చదువుకోవాలి. ప్రభుపాద వారికి ఒక రకంగా సంశయమైంది, నేను ఉంటానో ఉండలేను. ఇప్పుడు చైతన్య చరితామృతం కనుక ప్రజలకి అందబోటలే లేకపోతే భాగవతం ఎట్లా అర్థం చేసుకోగలరు? ఈ భాగవతను అనువాదం చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది అని ఆయన ఏం చేశారు, ఉన్నటువంటి చైతన్య చరితామృతాన్ని మొత్తాన్ని ఒక సార సంకలన్ అంటారు హిందీలో, సారభూతంగా ఒక గ్రంథాన్ని రచించారు. దాని పేరు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని పెట్టారు. చైతన్య శిక్షామృతం అంటారు తెలుగులో ఆ గ్రంథం పేరు, చైతన్య శిక్షామృతం చిన్న పుస్తకం. ఎట్లాగోతే శ్రీ ప్రభుపాల్ వారు 7వ స్కందాన్ని అనువాదం చేసినప్పుడు చాలా జబ్బు చేసింది ఆయనకి. ఆయన అనుకున్నారు, ఇప్పుడు భాగవతుని నేను 7వ స్కందం దాకా అనువాదం చేశాను, 10వ స్కందం కనుక జనానికి దొరకకపోతే ఏమిటి, ఎందుకులే, ఏం లాభం లేదు. అందుకని ఆ 7వ స్కందం ఆ సమయంలో ఆయన ఆపేసి, అనువాదం చేయడం ఆపేసి ఆ 10వ స్కందాన్ని ఒక సారభూతంగా ఒక కృష్ణ బుక్, కృష్ణ పూర్ణ పురుషోత్తమ భగవంతుడు కృష్ణ బుక్ ఉందే, దాన్ని ప్రకాశించారు. అంటే ఇప్పుడు నేను బతికినా బతకపోయినా ఈ 10వ స్కందాన్ని ఒక సారభూతంగా అందరికీ లభిస్తుంది కదా, అది భాగవతం వచ్చినట్టే. భాగవతం అంటే 10వ స్కందం అండి, మిగతా స్కందాలు ఉన్నాయి. ఉన్నా ముఖ్యంగా ఏమిటి, దశమశ్చతుర్థం నవానామిలక్షరం వర్ణయంతి మహాత్మాన శతేనార్థేన గంజస, ఈ 10వ స్కందం ఉందే అది ముఖ్యమైనది. అట్లాగే ప్రభుపాద వారు ఏం చేశారండి, ఈ 10వ స్కందాన్ని యొక్క సారభూతంగా కృష్ణ బుక్ని ప్రకాశించారు. అట్లాగే ఈ చైతన్య చరితామృతం సారభూతంగా ప్రభుపాద వారు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, చైతన్య శిక్షామృతం అనే ఆ గ్రంథాన్ని ప్రకాశించారు. ఈ గ్రంథంలో ప్రభుపాద వారు ఏం చేశారు అంటే, మీరు ముఖ్యంగా చూడాలి అంటే శ్రీ ప్రభుపాద వారు చైతన్య చరితామృతంలో ఉండే 5 సంవాదాలని అక్కడ రచించారు. 5 సంవాదాలు. ఈ జనరల్గా నేను ఇక్కడ ఈ సెమినార్ తీసుకున్నప్పుడు 5 గ్రేట్ డిస్కషన్స్ అనే ఆ సెమినార్ తీసుకుంటా. ఈ 5 సంవాదాలు జరిగినాయి. సంవాదం అంటే చైతన్య మహాప్రభు ఎవరు 5 ప్రసిద్ధమైన భక్తులతో సంవాదం చేశారంట. ఎవరు? మొట్టమొదట ఈ క్రొనాలజీలో చెప్పట్ల రూపగోస్వామితో చేసిన సంవాదం, సనాతన గోస్వామితో చేసిన సంవాదం డిస్కషన్, మూడవది ప్రకాశానంద సరస్వతి, నాలుగవది సారంభట్టాచారి, ఐదవది రామానందరాయ్. ఈ ఐదుగురితో చేసిన సంవాదాన్ని సారభూతంగా ఒక గ్రంథంలో ప్రకాశించారు. దానిలో ఎన్నెన్నో అధ్యాయాలున్నా ముఖ్యంగా ఈ ఐదు సంవాదాలని ప్రకటించారు, ద ఫైవ్ గ్రేట్ డిస్కషన్స్. ఈ ఐదు సంవాదాలలో శ్రీ చైతన్య మహాప్రభు వారు, ఆయన భగవంతుడే స్వయంగా వేదాల్లో ఉండే ప్రతి ఒక్క విషయం తత్వాన్ని కలియుగంలో ఉండే జీవులకి అర్థమయ్యేలా, వేదాల్లో ఉండే ఎన్నెన్నో తత్వాలన్నీ అన్ని తత్వాల్లోనూ ప్రేమతత్వాన్ని ప్రకాశించేలా ఆయన ఈ ఐదు సంవాదాలను ప్రకటించారు. అంటే మీకు సిద్ధాంతం తెలుసుకోవాలంటే, గౌడీయ సిద్ధాంతం తెలుసుకోవాలి అంటే ఈ ఐదు సంవాదాలని చదువుకోవాలి. ఎట్లా చదువుకోవాలంట? బట్టి పట్టేయాలి. ఎట్లా బట్టి పెట్టాలంటే, మనం విచారించే ఆ విచారణ, అంటే మన మనసులో ఏది విచారిస్తామో అది ఈ ఐదు సంవాదాల్లో ఉన్న తత్వాన్ని అనుకూలంగానే విచారిస్తామంట. ఇప్పుడు కంప్యూటర్లో మీరు సాఫ్ట్వేర్ చేస్తారు కదా, ఆ సాఫ్ట్వేర్ వేశారనుకోండి, ఆ కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుంది? సాఫ్ట్వేర్ ఎట్లా ఉందో అట్లాగే పనిచేస్తుంది. దానికి అటు ఇటు ఏం ఆలోచించే పనే లేదు, ఆలోచించే దానికి అది అటువంటి స్వతంత్రమైన కంప్యూటర్కి. అట్లాగే ఎవరైతే ఈ ఐదు సంవాదాలని చక్కగా బట్టి పట్టేస్తారు, చక్కగా కంఠస్థం చేస్తారు, ఈ శ్లోకాలు కంఠస్థం చేయటమే కాదు, ఆ ఒక సిస్టమ్ చైతన్య మహాప్రభు ఎట్లా ఈ వైదిక వాంగ్మయ శాస్త్రాన్ని ఈ ఐదుగురితో సంవాదంతో ప్రకటించారు అది కనుక మనం తెలిస్తే, ఇప్పుడు ఏది మనం విచారించినా చైతన్య మహాప్రభు విచార అనుకూలంగా ఉంటుందంట. చైతన్య మహాప్రభు వారు ఎట్లా అనుకునేవాళ్ళు అట్లాగే మనం కూడా అనుకుంటాం. ఏది చూస్తే చైతన్య మహాప్రభు మనసులో ఏది కలిగేదో, ఏది అనుకునేవాళ్ళు అది మనం అనుకునే అంత సామర్థ్యత, అటువంటి శక్తి ఈ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనే గ్రంథంలో ఉంది. ఈ డైరెక్ట్గా టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య ఆ గ్రంథం నుంచి తీసుకోవట్లేదు. ఐదు సంవాదాలని మనం చైతన్య చరితామృతం మనం కొంచెం చెప్పుకుందాం. ఒక సంవాదమే తీసుకున్నాను సనాతన గోస్వామి సంవాదం, కనీసం 10 రోజులు రోజు 2 గంటలు చెప్పుకోవచ్చు. అది మనం ఇది కుదరదు కాబట్టి ఎంత అవుతే అంత తెలుసుకున్నాను మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది తెలుగులో మొదటిసారి చేయటం వల్ల ఎట్లా చేయాలో నాకు తెలియట్లా. అదే మీకు నోట్స్ అందరికీ ఎప్పుడూ నోట్స్ ఇస్తాను నేను, మీకు కొంచెం నోట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇందరికి వాట్సాప్ ఉంటే వాట్సాప్లో రేపు పంపించవచ్చు, కొంతమంది ప్రింట్అవుట్ కావాలంటే వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని ఇవ్వచ్చు కూడా. ఇప్పుడు చైతన్య చరితామృతం మనం చదువుతున్నాం కాబట్టి ఈ ఐదు సంవాదాల గురించి మనం ఒక ఓవర్ వ్యూలా తీసుకుందాం. రేపటి నుంచి రూపగోస్వామి సనాతన గోస్వామి వాళ్ళకి జరిగిన సంవాదం గురించి చెప్పుకుందాం. చైతన్య చరితామృతం గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి చైతన్య చరితామృతంలో మొట్టమొదటి ఆదిలీల 1వ అధ్యాయంలో మొట్టమొదటి 14 శ్లోకాలు ఉన్నాయి, 14 వర్సెస్. అంటే చైతన్య చరితామృతంలో మొట్టమొదటి 14 శ్లోకాలు. దీన్ని చైతన్య చరితామృతి మంగళాచరణం అన్న మంగళాచరణ శ్లోకాలు ఇవి. ఈ మంగళాచరణ శ్లోకాలని కూడా మనం మంగళాచరణగా, అంటే ఒకటి స్టాండర్డ్ మంగళాచరణ మనం ఇంటూ రోజు చెప్పుకుంటాం, దాంతోపాటు విశేషంగా చైతన్య మహాప్రభు శిక్షణ గురించి ఆయన ఇచ్చిన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చైతన్య చరితామృతంలో ఉండే మంగళాచరణ కూడా మనం చెప్పుకుందాం. దానిలో ఉండే ఈ 14 శ్లోకాలు మొత్తం చైతన్య చరితామృతంలో ఉండే ప్రతి ఒక్క శ్లోకానికి ఆధారమైన శ్లోకాలంట. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ చైతన్య చరితామృతం ఏదో కాదు, ఈ మొట్టమొదట కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏరుకొని రచించిన ఈ 14 శ్లోకాలకి వర్ణన మాత్రమే. అందుకని చైతన్య చరితామృతంకి ఈ 14 శ్లోకాలు, మొట్టమొదటి ఉండే 14 శ్లోకాలు, ఆదిల 1వ అధ్యాయం చాప్టర్ 1 1st 14 వర్సెస్, ఇది మంగళాచరణంగా మనం రోజు చెప్పుకుందాం. వందే గురన్నీశభక్తాన్నీశం ఈశావతారకాన్ తత్ప్రకాశాన్ తత్శక్తి కృష్ణ చైతన్య సంజకం. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందో సహోదితో గౌడోదయ పుష్పవంతో చిత్రో సుందోతమోనుదో ఇదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా యాంతర్యా పురుషాయ సోస్యాంశ వైభవ షడైశ్వర్యపూర్ణోయ్యాహ్య భగవాన్ సస్వయంమయం నచైతన్యాత్కృష్ణాజ్జగతి పరతత్వం పరమ్యః అనర్పితచరిం చిరాత్కారుణ్యావతీర్ణకలో సమర్పయితుమున్నతోజ్వలరసాం స్వభక్తిశ్రియం. హరిపురత సుందర దుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు సచినందన రాధాకృష్ణ ప్రణయ వికృతిర్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మనో భూపురదేహ వేదం గతౌతో చైతన్యాఖ్యం ప్రకటమదూర తద్వయం చైక్యమాప్తం రాధాభావస్ఫురితం నమ కృష్ణస్వరూపం శ్రీరాధాయా ప్రణయమహిమా కీదృశో వానైవ స్వాధ్యోయద్భుతమతిర్మా కీదృశో వా మదీయః స్వాక్సౌఖ్యం చాస్మదనుమతః కీదృశం మేత్తి లోభాత్ తద్భావాడ్య సమాజని శుచిగర్భ సింధు హరిందు సంకర్షరకారణోతో ఇషై గర్భోదశై చ పయోదిశాయి శేషస్తస్యాన్ సకలాస నిత్యాన్ వంద్యాక్రామం శరణం మమస్తు. మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణైశ్వరే శ్రీచతుర్వ్యూహ మధ్యే రూపం యస్యోద్భాజ సంకర్షణాఖ్యం తం శ్రీనిత్యానందరామం ప్రపద్యే. మాయావర్తాయాండసంగాశ్రయాంగః సితి సాక్షాత్ కారణాంభూతి మధ్యే యస్యైకాంశు శ్రీపుమానాదిదేవస్ తం శ్రీనిత్యానందరామం ప్రపద్యే. యస్యాంశాంశ శైలగర్భోదశాయి ఎన్నాబ్జం లోకసంగాతనాళం లోకసృష్టుస్తుతిగాదామదాతుః తం శ్రీనిత్యానందరామం ప్రపద్యే. యస్యాంశాంశాంశ పరమాత్మకిలానాం పుష్పావిష్టుర్భాద్దుగ్ధాబ్దిశాయి కౌష్మిమత్త ఇత్కాలస్యప్యంతః తం శ్రీనిత్యానందరామం ప్రపద్యే. మహావిష్ణుర్జగత్కర్త మాయయాయశయత్యద తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వర అద్వైతం హరినద్వైతాత్ ఆచార్యం భక్తి సంశనాత్ మత్తావతారం ఈశం తం అద్వైతాచార్యమాశ్రయేత్ పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. కృష్ణోత్కీర్తన గాననర్తన కళా పాతోంజనీ వ్రాజిత సద్భక్తావళి హంస చక్రమధుపా శ్రేణీ విహారాస్పదం కర్ణానంది కళాధ్వనిర్వహతు మే జిహ్వామరుత్ప్రాంగణే శ్రీచైతన్యదయానిదేతవలసల్ లీలాసుధాస్వర్ధుని. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ప్రకటించడానికి ముఖ్య కారణంగా ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతరంగ కారణాలు ఉన్నాయి, బహిరంగ కారణాలు ఉన్నాయి. ఈ అంతరంగ కారణాలు చాలా గుహ్యమైనది, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కానీ ముఖ్యంగా చెప్పాలంటే బహిరంగ కారణంలో ఒక కారణం, బహిరంగ కారణం ఏమిటంటే శిక్షార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి అంట. ఎవరు? సారం పట్టచారి వారు. ఆయన్నారు, వైరాగ్య విద్య నిజభక్తి యోగా శిక్షార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుదిర్ యస్ తమహం ప్రబద్ధే. ఈ చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం. సారమటిచార్య వారు ఆయన ఈ చైతన్య శతకం అంటే 100 శ్లోకాలతో ఆయన్ని ప్రార్థించారు. ఆ 100 శ్లోకాలు ప్రార్థించిన ముందు ఈ 2 శ్లోకాల్లో ఈ మొట్టమొదటి శ్లోకం, 1వ శ్లోకం ఏం చెప్పారంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగాలు. ఎన్నో మతాలున్నాయి వేదాల మీద ఆధారపడి, ఎన్నెన్నో మతాలున్నాయి. కానీ అన్ని మతాల్లోనూ 4 వైష్ణవ మతాలున్నాయి. 4 వైష్ణవ మతాల్లో శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం. ఈ బ్రహ్మ సంప్రదాయం, ఈ 4 సంప్రదాయాల ఆచార్యులు వాళ్ళందరూ ఒక్కొక్క మతాన్ని స్థాపించారు. మధ్వాచార్యులు ద్వైతం అన్నారు, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం అన్నారు, విశ్వస్వామి ఆయన శుద్ధాద్వైతం అన్నారు, నింబారకాచార్యులు అన్నారు ద్వైతాద్వైతం అన్నారు. ఈ 4 మతాలు స్థాపించిన వీళ్ళు వైష్ణవమతాలే, అన్ని సత్యమే. ఆయన చైతన్య మహాప్రభు ఆ యొక్క విచారధారలో ఈ భక్తి అని ఉంది, అది చాలా విశేషమైనది, విశిష్టమైనది. ఏమిటి ఆ వైశిష్టం చైతన్య మహాప్రభు అంటే ప్రేమ. ఈ 4 వైష్ణవ సంప్రదాయాల్లో ఉన్న వైష్ణవత ఉన్నా కూడా ఈ ప్రేమ అనేది విశేషత. అందుకని చైతన్య చరితామృతంలో ఈ చైతన్య మహాప్రభు గురించి చెబుతూ స్వరూప్ దామోదర్ గోస్వామి మొట్టమొదటిసారి ఈ శ్లోకాన్ని ఉచ్చారణ చేసి ఏమన్నారంటే, అనర్పితాచరిం చిరా కారుణాయావతీర్ణ కలవు అన్నారు. అంటే ఏదైతే ఇప్పటి వరకు ఏ అవతారమో, ఏ ఆచార్యులు, ఎటువంటి సాధువులు, ఎటువంటి ఋషులు ఇవ్వనిది, ఇప్పటి వరకు ఏదైతే ఈ ప్రపంచంలో ఎవరు వచ్చి ఇవ్వలేదు అటువంటి దాన్ని చైతన్య మహాప్రభు వారు మనకి ఇచ్చారంట. అనర్పిత అంటే ఇప్పటి వరకు ఇవ్వనది, మనకి అర్పించలేనది. అనర్పిత చరిం చిరాక్ అంటే సృష్టి ప్రారంభం నుంచి, ఆ బ్రహ్మదేవుడు ఇక ఈ సృష్టిని చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎటువంటిది ఏది ఇవ్వలేదో దాన్ని ఇవ్వటానికి చైతన్య మహాప్రభు ప్రకటించారంట. అనర్పిత చరిం చిరాత్ కారుణయ అవతీర్ణక. ఏమిటి అంటే భక్తి. నేను చెప్పదు కదా, రామానుజాచార్యులు కూడా ఇచ్చారు కదా భక్తి, మధ్వాచార్యులు కూడా భక్తి ఇచ్చారు కదా, నింబారకాచార్యులు కూడా ఇచ్చారు కదా భక్తి, రాధాకృష్ణ భక్తి ఇచ్చారు నింబారకాచార్యులు. అయినా ఇదేమిటి స్పెషాలిటీ అంటే కేవలం కృష్ణ భక్తి కాదు. ఎటువంటి భక్తి? ప్రేమ భక్తి. ఈ ప్రేమ భక్తి అనేది చైతన్య మహాప్రభు సంప్రదాయంలో గౌడీయ ధారణ. ఈ ప్రేమ భక్తి రామానుజాచార్యులు భక్తి ఇచ్చారు కానీ ప్రేమ భక్తి కాదు, మధ్వాచార్యులు భక్తి ఇచ్చారు కానీ ప్రేమ భక్తి కాదు. ఈ ప్రేమ భక్తి ఆ అంకురితంగా ఒక బీజరూపంగా మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ప్రకాశించిన వాడు ఎవరంటే మాధవేంద్రపురి. ఆ మాధవేంద్రపురి నుంచి ఈశ్వరపురిలో ఆ బీజం అంకురితమైందంట. అదే చైతన్య మహాప్రభు రూపంలో ఈ వృక్షంగా తయారైందంట. అంటే ఈ ప్రేమ భక్తి అనేది చాలా దుర్లభమైనది. ఆ దుర్లభమైనది ఈ ప్రేమ భక్తిని చైతన్య మహాప్రభు వారు ఏం చేశారు, మనందరికీ సులభం చేశారు, చాలా సులభం చేశారు. ఈ ప్రేమ భక్తి, ఈ దుర్లభమైన ప్రేమ భక్తిని సులభం చేశారంట. మనం అంతా అనుకుంటాం కదా, చైతన్య మహాప్రభు వారు మనకేం ఇచ్చారు, హరినామ సంకీర్తన ఇచ్చారంట. ఇదివరకు లేదా? చైతన్య మహాప్రభు వారు ప్రకటించిన మునుపే సంకీర్తన ఎంతోమంది చేసేవాళ్ళు కదా, చాలామంది చేసేవారు సంకీర్తన. ఎందరో ఆచార్యులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, వాళ్ళందరూ కూడా హరినామ సంకీర్తన చేశారు, జపం చేసేవాళ్ళు నామ సంకీర్తన చేశారు. చేసిన చైతన్య మహాప్రభు వారు ఇచ్చిన నామ సంకీర్తన ఏమిటి, దానిలో వైశిష్టం ఏమిటి? ఎట్లాగోతే అందరూ ఆచార్యులు మనకి కృష్ణ భక్తి ఇచ్చిన మహాప్రభు వారు ఇచ్చింది ఏమిటి, ప్రేమ భక్తి. అందరూ ఆచార్యులు ఎంతోమంది వచ్చి మనకి నామ సంకీర్తనాన్ని ఇచ్చినా మనకి చైతన్య మహాప్రభు ఇచ్చిన సంకీర్తన ఏమిటి, అది ఆర్డినరీ సాధారణమైన నామ సంకీర్తనం కాదది, ప్రేమనామ సంకీర్తన అన్నారు. ఈ ప్రేమనామ సంకీర్తనాన్ని మనకిచ్చారు. అంటే మనం చేసే భక్తి స్పెషల్. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ ఇక్కడ తిరుపతిలో వైష్ణవులు తక్కువ, చాలా వైష్ణవులు ఉన్నారు, శ్రీ వైష్ణవులు చాలా ఉన్నారు, కొంతమంది మధ్వా సంప్రదాయానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. ఉన్న మన భక్తి స్పెషల్ అండి, మన భక్తి స్పెషల్. స్వయంగా చెప్పాలి అంటే నేను స్వయంగా ఒక మధ్వ సంప్రదాయ కుటుంబంలో జన్మించాను, చాలా నిష్ఠగా పూజ చేసేవాళ్ళను, ఆ తల్లిదండ్రులు కాదు కానీ చుట్టాల్లో చాలా నిష్ఠగా కృష్ణుని పూజ చేసి ఆ తత్వం కూడా తెలిసిన వాళ్ళు, సంస్కృతం విద్వాంసులు అందరూ ఉన్నారు. నేను ఈ ఇస్కాన్లో కొంచెం చదువుకొని ప్రభుపాల గ్రంథాన్ని చదువుకొని జపం చేయటం అని చేయటం మొదలెట్టినప్పుడు వాళ్ళు అన్నారంట, మేము కూడా కృష్ణ భక్తి చేస్తాము, ఇట్లా వెరి భక్తి పిచ్చి భక్తి చేయము, ఇదేమిటి పిచ్చెక్కినట్లు చేయాలి, భక్తి చేయాలి కానీ ఇట్లాగా కుప్పి గొంతులు వేసుకుంటూ రోడ్డు మీద ఎగురుకుంటూ ఏమిటి ఈ భక్తి, ఇది భక్తే ఇట్టి కాదు నాయన అని చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది, అంటే చైతన్య మహాప్రభు చెప్పారు కదా ఏమిటి, అనర్పిత చరిం చిరాత్ కారుణయావతీర్ణకలు. అంటే ఈ గౌడీయ ధార, ఈ గౌడీయ మూడ్లో ఈ భక్తి ఉన్నదే, అది అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇది ఎవరికి అర్థం కానిది. మీరు ఏది చేసుకున్నా, ఎంత విద్వాంసులైనా వేద పండితులైనా ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇది స్పెషాలిటీ. ఇది ఈ శాస్త్రాల్లో పారంగతులైన వాళ్ళు కూడా మనం చేసే భక్తి ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇది వెర్రి భక్తి, ఇది పిచ్చి భక్తి. ఆ పిచ్చిభక్తి ఏంటంటే మనం చేసినప్పుడు వాళ్ళకు కనిపిస్తుంది ఈ పిచ్చెక్కిన వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళందరూ, చక్కగా సాంప్రదాయ పద్ధతుల్లాగా మనం చక్కగా పూజ చేసుకోవాలి, మనం చక్కగా భక్తం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, కానీ ఇదేమిటిది? వెరిగంతులు కుప్పిగంతులు వేసుకుంటూ రోడ్డు మీద రెండు చేతులు ఎత్తుకుంటూ ఏమిటి ఎక్కడ వెళ్ళటం ఏమిటి? ఇక్కడ వేరే పనేం లేదా? ఆ సభ్యత అనేది ఎంత వదిలేశారండి వీళ్ళందరూ, సిగ్గు లేని వాళ్ళలాగా. ఇది అండి, ఎవరో ఒకసారి మీకు ఎవరి మీద ప్రేమ కలిగిందనుకోండి, ఒక యువకుడికి ఒక యువత మీద ప్రేమ కలిగినప్పుడు ఏమవుతుంది? సిగ్గును వదిలేస్తాడు. అంతే కదా, కామాత్తురాణాం న భయం న లజ్జ అన్నారు. ఎవరికోతి ఆ కృష్ణుడి మీద ప్రేమ కలిగిందనుకోండి, ఆ కృష్ణుడి మీద ప్రేమ కామన కలిగిందనుకోండి, వాళ్ళకు కూడా అదే, నా భయం న లజ్జ, నా లజ్జ, నా భయం నా లజ్జ, నిర్లజ్జంగా మనం భక్తి చేస్తాం. అది ఆ భక్తిని అర్థం చేసుకుంటానికి ఎన్ని జన్మలెత్తినా చేసుకోవాలి. నిత్యానందపు చైతన్య మహాప్రభు వాళ్ళ కృప కలిగిందంటే అప్పుడు అర్థం చేసుకోగలరు. అందుకని ఈ సారంభట్టాచారి వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఈ భక్తి ఎటువంటి భక్తి అంట, వైరాగ్య విద్య నిజ భక్తి యోగా అన్నారు. వైరాగ్య విద్య, ఈ భక్తి వైరాగ్యంతో కూడిన భక్తి. అందుకని మనం ఈ వైరాగ్యంతో కూడిన భక్తి కాబట్టి ఈ వర్ణాశ్రమానికి మనం ఎటువంటి విలువ ఇవ్వమండి. వర్ణాశ్రమానికి మన సాంప్రదాయానికి ఎటువంటి సంబంధం లేదు. ఏదో మనం స్వీకరిస్తాం, ఎందుకు స్వీకరిస్తామంటే ఈ భక్తి చేయటానికి వర్ణాశ్రమం అనుకూలం అని స్వీకరిస్తాం. కానీ ఈ వర్ణాశ్రమాన్ని ఒక భక్తికి మన ఆచరణకి ఒక అంగంగా ఎప్పుడు భావించాం. వర్ణాశ్రమ ధర్మం అంటే మనం భక్తి సకాలు చేసుకోవచ్చు అనే ఒక అనుకూలమైన పరిస్థితి అంటే, అది లేకుండా వర్ణాశ్రమం లేకుండా మనం భక్తి చేయలేమని చెప్పకూడదు. ఈ భక్తి అనేది వైరాగ్య విద్య. అందుకని ఈ వర్ణాశ్రమంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి వీటితో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చిన శిక్ష ప్రకారంగా భక్తి ఎవరు చేస్తారు, వాళ్ళందరూ వైరాగులు, వాళ్ళందరూ సన్యాసులు. ఎవరు చేసిరా, ఒక చిన్న పిల్లవాడవచ్చు, పెద్ద విద్వాంసు అవ్వచ్చు, ఒక చిన్న పిల్లవచ్చు, ఒక ముసలివాడవచ్చు, ఎవరైనా ఆ చైతన్య మహాప్రభు ఆందోళన ఇస్కాన్లో ఒక డెడికేటెడ్ డివోటీ అయిపోతే ఆయన సన్యాసి అంటాడే, ఆ సన్యాసిని వాళ్ళ భౌతిక జీవితం నష్టమైపోయిందనుకోండి, అర్థం ఏ వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ జీవితం నాశనమైనట్టే, కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్. ఏ ఆశ్రమంలో ఉన్నా ఎల్లప్పుడూ ఏం చేస్తారు మీరు చూడాలి, ఇంట్లో ఉండేవాడు కూడా 16 మాలలు జపం చేయటం, గంట భాగం చదవటం, ఏదో ఇక్కడ సేవ చేయటం, అక్కడ ఇక్కడ ప్రచారం చేయటం, అలాంటిది ఏముంది, కథమైపోయింది ఈ భౌతిక జీవితం కథం. కొంతమంది అదే అనేవాళ్ళు, ఎప్పుడు మాట్లాడినా హరే కృష్ణ అంటావు, ఫోన్ చేస్తే హరే కృష్ణ అంటావు, తిట్టినా కూడా హరే కృష్ణ అంటావు. ఇదేమిటి చిక్కినోళ్ళలాగా? ఆ భగవంతుడి పేరు ఆ దానికి ధ్యానించే ఒక సమయం ఉంటుంది, ఎప్పుడు పెట్టుకుని కృష్ణ అంటుంటారు. ఏమిటి ఆ ట్రైన్ స్టేషన్లో కూర్చొని హరే కృష్ణ అంటారు వీళ్ళు, ఏమిటండి ఇది చిక్కిన వాళ్ళు అలా? ఇది నిజమే. ఎట్లాగోతే ఆ గోపికలు కృష్ణ భక్తి చేశారు, అటువంటి భక్తిని చైతన్య మహాప్రభు వారు ఇచ్చారు. ఎటువంటి భక్తి ఇచ్చారంటే గోపికలు చేసిన భక్తి అంట. ఇప్పుడు కృష్ణుడు వృందావనంలో ఉన్నప్పుడు గోపికలు కృష్ణుడిని ఎట్లా భక్తి చేశారు, అటువంటి భక్తి ఇవ్వాల. ఆ కృష్ణుడు వృందావనాన్ని త్యాగం చేసి ఎక్కడికి వెళ్ళాడు, ద్వారక, మథురా ద్వారక వెళ్ళినప్పుడు అంటే అవ్యక్తమయ్యాడే, వృందావనం పరిత్యజ్య పాదమేకం గచ్చంతి, ఒక అడుగు కూడా వృందావనికి బయటికి వెళ్ళండి కృష్ణుడు, అక్కడ అప్రకటమయ్యాడు. ఇంకొక వాసుదేవ కృష్ణుడు లాగా ద్వారక మథురాలు ప్రకటించాడు. అప్పుడు ఈ గోపికులు ఆ కృష్ణుడు యొక్క విరహం నొప్పిచ్చెక్కి ఎట్లా భక్తి చేశారు, ఆ భక్తిని అంట ఇచ్చిన చైతన్య మహాప్రభు వారు. ఆ భక్తి ఏమిటో, ఆ భక్తిని ఎట్లా చేయాలో ఆ శిక్ష, దాన్ని వైరాగ్య విద్య అన్నారు. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శిక్షార్థమేక. చైతన్య మహాప్రభు వారు ఇక్కడ ప్రకటించే దానికి ఉద్దేశం ఏమిటి, శిక్షార్థమేక. శిక్ష బోధ ఇవ్వటానికి ప్రకటించారట. దీక్షార్థమేకహ కాదు, శిక్షార్థమేకహ. ఇప్పుడు ఒక శిక్ష ఒక దీక్ష ఈ రెండు ఉన్నాయి. ఈ దీక్ష కల మన దొరకంగానే మన పేరు మారిపోతుంది. అడుగుతారు ఏం పేరు, చాలా మంచి పేరు చెప్పండి, ఫలా ఫలా దేవి దాసి, ఫలానా ఫలానా దాస అని పేరు దొరుకుతుంది. ఇది దీక్ష కలిగిన ఈ దీక్షకి ఆధారం ఏంటంటే శిక్ష. దివ్యం జ్ఞానం యథోదద్యాత్ అంటే ఆ దీక్ష యొక్క ఆ శబ్దానికి పరిభాషలో కూడా ఏముందంటే దివ్యం జ్ఞానం. దివ్యమైన జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మన హృదయంలో ఒక రకమైన మార్పు కలుగుతుందంట. ఆ మార్పుని ఏమన్నారు, దీక్ష అన్నారు. ఏదో ఒక అగ్ని ముందు కూర్చొని ఏదో గురువుగా ఇచ్చారు, మనం ఏదో ఒక ప్రామిస్ చేశాము, సోలమాల 16 మాల జపం చేయటానికి, నాలుగు నియమాలు పాటించడానికి ఆ గురువుగారు నాకేదో నా పరివర్తన చేశారు అందుకని సంతోషపడకూడదు. ఏమిటి ఆ దీక్ష అంటే, హృదయంలో జరిగిన మార్పు ఉన్నది దాన్ని దీక్ష అన్నారు. మీరు ఔపచారికంగా ఏదో దీక్ష పుచ్చుకున్నా హృదయంలో కనుక మార్పు లేకపోతే ఆ దీక్ష వ్యథ. ఎట్లాగోతే మీ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కున్నారనుకోండి, కొనుక్కొని ట్రైన్ లేకపోతే ఆ టికెట్ కొనుక్కున్నంత మాత్రంతో మీరు డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళలేరు. ఆ ట్రైన్లో కూర్చోటం ముఖ్యం. ఏ ట్రైన్లో ఎట్లా కూర్చోవాలి అది ముఖ్యం కాదు. ఆ టికెట్ కొనుక్కోవటం మంచిదే, కొన్ని టికెట్ కొనుక్కొనే వెళ్ళాలి. టికెట్ కొన్నాను కొన్ని, నేను ఆ ట్రైన్లోనే ఆ వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నాను, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయి, అది ఏమిటా ట్రైన్ అంటే శిక్ష. దీక్ష ఒక టికెట్ లాంటిది, శిక్ష ఒక ట్రైన్ లాంటిది. మనం దీక్ష పుచ్చుకుంది ఎందుకంటే నేను ఆ చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్షని నేను నేర్చుకొని నా జీవితంలో దీన్ని అమలపరుచుకుంటాను అనే ఒక ప్రామిస్ అంటే ప్రతిజ్ఞ. ఓ ప్రతిజ్ఞని దీక్ష అన్నారు అంతే. ఆ ప్రతిజ్ఞ చేసి మీరు అది ఆ ప్రతిజ్ఞని నెరవేర్చకపోతే మనం ఎట్లా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, మనం కూడా అట్లే ఉంటాం, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాం. అందుకని నాకు దీక్ష, నేను దీక్షితుణ్ణి, నేను ఫస్ట్ ఇనిషియేషన్ అయింది, సెకండ్ ఇనిషియేషన్ అయింది, థర్డ్ కూడా అయిపోయింది, ఫోర్త్ నేను చూస్తున్నాను. నేను ఈ జీవితంలోనే 100 సార్లు తీసుకుంటాను, ఎన్నిసార్లు తీసుకున్నా. మనకి ఏం కావాలి అంటే మన హృదయంలో ఉండే మార్పు కావాలి. ఏమిటా మార్పు అంటే వైరాగ్యం. ఏమిటా మార్పు అంటే వైరాగ్యం. ఆ వైరాగ్యం అంటే సన్యాసం పుచ్చుకోవాలా, ఆ సన్యాసం నుంచి కూడా వైరాగ్యం కావాలట. మార్పు శిక్ష అంటే ఇది. సాధారణంగా వైరాగ్యం అంటే ఏమిటంటే సన్యాసం పుచ్చుకోవటం వైరాగ్యం అన్నారు. చైతన్య మహాప్రభు వారు ఏమన్నారంటే ఈ సన్యాసం పుచ్చుకోవాలి అనే ఆ భావన నుంచి కూడా వైరాగ్యం తీసుకోవడం అది వైరాగ్యం అంట. వైరాగ్య విద్య నిజభక్తి యోగ. అందుకని చైతన్య మహాప్రభు ఏమన్నారు, నాహం విప్రో నచ నరపతిర్ నాపి వైశ్యో నౌ శూద్రో నాహం వర్ణే నచ గృహపతిర్ నౌ వనస్తో యతిర్వా కింతు ప్రోద్యం నిఖిల పరమానంద పూర్ణామృతాబ్ధేర్ గోపివర్తు పదకమలయో దాసదాసానుదాసాన్. అంటే నేను బ్రాహ్మణుని కాదు, నాహం విప్రో నచ నరపతిర్ నేను క్షత్రియుడిని కాదు, నౌ వనస్తో నేను ఒక వానప్రస్థుడిని కూడా కాదు, ఎతిర్వా నేను సన్యాసిని కూడా కాదు అన్నారు. ఎతిర్వా కింతు ప్రోభ్యం నిఖిల పరమానంద పూర్ణామృత. ఈ వర్ణాశ్రమ ధర్మంలో నేను బ్రాహ్మణి కాదు, క్షత్రియుడు కాదు, వైష్ణుడు కాదు, శూద్రుడు కూడా కాదు, నౌ శూద్రు. ఇప్పుడు నేను సన్యాసిని అని అనుకోవటం కూడా భౌతిక భావన. ఇప్పుడు ఈ జన్మలో మీకు సన్యాసం దొరికి పుచ్చుకున్నారనుకోండి, రెండవ జన్మ వచ్చింది, ఆ సమయంలో తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సన్యాసి ఉడన్న పుచ్చుకొని వస్తారా ఆ పిల్లవాడు? అది కూడా భౌతిక పోయినట్టే. అంటే ఈ వైరాగ్య విద్య నిజభక్తి యోగ శిక్షార్థమేకహ. శిక్ష అర్థం అంటే ఏమిటి, ఆ శిక్షని ఇవ్వటానికోసమే ఆ భగవంతుడు కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ప్రకటించాడు. శిక్షార్థమేక పురుష పురాణ, ఎవరో కాదు ఆ కృష్ణుడే, పురుష పురాణ పురాణ పురుషుడే అంటాం, పురాణ పురుష గోవింద అతనే ఏ రూపంలో వచ్చాడు, శ్రీకృష్ణ చైతన్యధారి శరీరధారి అదే కృష్ణుడు శ్రీకృష్ణ చైతన్య అనే ఆ పేరుతో వచ్చాడు. శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధుర్య స్తమహం ప్రపద్యే, అటువంటి కృపాంబుధి కృపాసాగురుడైన చైతన్య మహాప్రభుకి నేను దండం పెడతాను, ప్రపద్యే శరణ వేడుకుంటాను అని చాలమట్టచార్యులు వారు చెబుతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శిక్ష ఏమిటి? ఆ శిక్ష అంటే వేదాల్లో మూడు మాటలు ఉన్నాయి, మూడే ఉన్నాయి. ఏమిటది? సంబంధ అవిధేయ ప్రయోజన అంటారు. సంబంధ జ్ఞానం, అవిధేయ జ్ఞానం, ప్రయోజన అంట. సంబంధ జ్ఞానం, అవిధేయ జ్ఞానం అని చెప్పకూడదు, అవిధేయ విధి ఒకటి, అవిధేయ. మూడోది ప్రయోజన. కృష్ణ భగవాన్ సంబంధ భక్తి అవేదేయ ప్రేమ ప్రయోజన వేద ఏ తీన కహే, అన్ని వేదాల్లోనూ ఈ మూడు మాటలే ఉంటాయంట. ఇది వైష్ణవ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ మూడు మాటల్ని ఐదుగా చెబుతారు. ఎట్ట చెబుతారంటే భగవత్ సంబంధిత విషయం, జీవతత్వ సంబంధిత విషయం, భక్తి అనుకూల విషయం, భక్తి ప్రతికూల విషయం, ప్రయోజనం అన్నారు. అంటే ఆ సంబంధాన్ని రెండుగా విభజించారు. ఏమిటది? భగవతత్వం, జీవతత్వం. మనం దాన్ని ఒకటిగా మాట్లాడతాం, ఎందుకంటే భగవంతుడు జీవతత్వం ఈ రెండు వేరు వేరు కాదు, ఆ రెండు ఒకటే కాబట్టి మన సంబంధ జ్ఞానం అంటాం. అది భక్తి అభిధేయ. భక్తి అభిధేయ అయితే దాన్ని రెండుగా మార్చారు ఎవరు? శ్రీ సంప్రదాయంలో రామానుజాచార్యులు ఏం చేశారు? దాన్ని భగవత్ భక్తి అనుకూల విషయం, భగవద్భక్తి ప్రతికూల విషయం, దాన్ని రెండుగా వచ్చారు. భగవద్భక్తి అంటే ఈ రెండింటిలోనూ, అభిధేయ అంటే రెండు వచ్చేస్తాయి, రెండు మాటలు దానిలో వచ్చేస్తాయి. నాలుగోది ఐదోది ఏమిటంటే వాళ్ళ గురించి వాళ్ళ సంప్రదాయంలో భగవంతుణ్ణి ఏ మన గంతవ్యం పరమపాదని స్వీకరించటం, అదే ఇక్కడ ప్రేమ ప్రయోజన అన్న ప్రయోజన. అంటే మూడు ఏమిటది? సంబంధ అవిధేయ ప్రయోజన. ఈ మూడిటి గురించి చైతన్య మహాప్రభు వారు ఐదుగురికి చెప్పారంట. ఇదేమిటండి? ఈ మూడు విషయాల్ని ముగ్గురు చెప్పాలి, లేకపోతే ఆరుగురు చెప్పాలి, లేకపోతే తొమ్మిది మంది చెప్పాలి, కానీ ఈ మూడు విషయాలని ఐదుగురు చెప్పటం ఏమిటి అన్నారు. అది ఎట్లా చెప్పారు, ఎందుకు చెప్పారో మనం తెలుసుకున్నాం. వాళ్ళ మొట్టమొదటిది చైతన్య మహాప్రభు వారు ఈ సంబంధ జ్ఞానాన్ని మనకి ఈ ప్రపంచానికి ఎట్లా అందించారంటే సనాతన గోస్వామితో చర్చ, ఆయనతో చేసిన సంవాదం ద్వారా మనకి ఈ సంబంధ జ్ఞానాన్ని అందించారంట. ఈ సంబంధ జ్ఞానం అంటే ఏమిటి? కృష్ణుడితో మనకున్న సంబంధం ఏమిటి? జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర దాస్, నిత్య దాస్. జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర్ నిత్య దాస్. జీవేర స్వరూపు, జీవుడి యొక్క స్వరూపం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క నిత్య దాసత్వమే జీవుడి యొక్క స్వరూపము అని ఈ మాటను తెలియజేశారు. ఎవరు? చైతన్య మహాప్రభు వారు సనాతన గోస్వామి ద్వారా మనకి ఈ మాటను తెలియజేశారు. అంటే మనకి భగవంతుడితో ఉండే సంబంధ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు ఈ సనాతన గోస్వామి సంవాదం ద్వారా మనకి అందించారు. ఇంకోటి రెండోది ఏమిటి? సంబంధ జ్ఞానం తర్వాత రెండోది అవిధేయం. ఈ అవిధేయం అనే జ్ఞానం ఉందే, అది చైతన్య మహాప్రభు వారు మనకి రూపగోస్వామితో సంవాదం చేశారు. ఆ సంవాదం ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. ఏ అవిధేయ జ్ఞానాన్ని? ఏమిటి అవిధేయం అంటే భక్తి అవిధేయం. భక్తి ఎట్లా చేయాలి? ఏమిటి భక్తి అంటే శ్రవణ కీర్తనం, ఇది అవిధేయం. ఈ అవిధేయ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు మనకి రూపగోస్వామి ద్వారా ఈ సంవాదం మనకి అందించారు. అదే మూడోది ఏమిటి? ప్రయోజన జ్ఞానం. ఈ ప్రయోజన జ్ఞానం చైతన్య మహాప్రభు వారు ఈ రామానందరాయతో చేసిన సంవాదం ఉంది. ఈ రామానందరాయతో చేసిన సంవాదం అవిధేయ జ్ఞానం. అది జరిగింది ఆంధ్రాలోనే రాజమండ్రి. అంటే ఈ మూడు రకాల జ్ఞానాల్లోనూ చాలా విశిష్టమైన సర్వోచ్చమైన జ్ఞానం ఏమిటిది? ప్రయోజన జ్ఞానం. ఈ ప్రయోజన తత్వాన్ని చైతన్య మహాప్రభు వారు మనందరికీ రామానందరాయతో ఆయన సంవాదం చేసి ఆ రామానంద సంవాదంలో మనకి ఈ ప్రయోజన తత్వాన్ని ప్రకాశించారు. ఇప్పుడు ఈ రెండు మిగతా రెండు ఏమిటి అంటే ఎవరు అన్నారనుకోండి, మీరు అంటున్నారు కదా జీవేరు స్వరూపు అయి క్రిస్టియన్ నిత్య దాసుని, నేను ఇవి ఎట్లా తెలుసుకోగలం? ఈ జీవుడు కృష్ణుడే అవ్వచ్చు కదా, ఆ కృష్ణుడే జీవుడుగా రావచ్చు కదా. ఎవరో ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్నకు ఒక జవాబుగా మీరు దాని మీద విచారణ చేయాలి. అంటే ఈ సంబంధ విచార, ఈ సంబంధ విచారణే ఆ విషయం ఉందే, ఆ సంబంధాన్ని సంబంధతత్వాన్ని విచారించే ఆ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు సారవభట్టాచార్యుల సంవాదం ఉందే ఆ సంవాదం ద్వారా మనకు అందించారంటే, సారవభట్టాచార్యుతో జరిగిన సంవాదం ఈ సంబంధ విచారని ప్రకాశిస్తుందంట. సంబంధ విచార అదే మీరు అన్నారు కదా అండి, ఈ శ్రవణ కీర్తన్ భగవంతుని నామ శ్రవణ కీర్తన్ చేస్తే మనం ప్రేమను ప్రాప్తిస్తామని. అట్లా ఎందుకు? జ్ఞానం ద్వారా, జ్ఞాన మార్గంతో, యోగ మార్గంతో కూడా మనం సాధించచ్చు కదా అంటే, దానికి ఒక విచారణ చేస్తూ భక్తి ద్వారానే మనం ప్రేమని సాధించగలం అని ఆ మాటని ప్రకాశించే ఆ విచారం ఉంది, అభిధేయ విచారం అన్నారు. అది ప్రకాశానంద సరస్వతి జరిగిందంట. ప్రకాశానంద సరస్వతి, ప్రకాశానంద సరస్వతి చైతన్య మాపు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం ద్వారా మనకేం తెలుస్తుంది? ఈ యొక్క అభిధేయ విచార అని కలుస్తుంది. మీరు అనగచ్చు, ఏమండి మీరు సంబంధ అభిధేయ ప్రయోజనం దీని మూడు గురించి చెప్పారు, సంబంధ విచారన్నారు, అభిధేయ విచారన్నారు, ఈ ప్రయోజన విచార గురించి ఎక్కడ చెప్పలేదే అంటే, ఆ ప్రయోజనంలో ఎటువంటి విచారం ఉందండి? ప్రయోజనం అంటే ఎక్స్పీరియన్స్ కదా. ఆ ప్రేమలో ఎటువంటి విచారం లేదు. ఆ పిచ్చెక్కిన వాడు ఏం విచారం ఉంటుంది? కృష్ణ ప్రేమలో పిచ్చెక్కిన వాడు ఎటువంటి విచారం చేస్తారు? మిగతా వాళ్ళ విచారం చేసుకుంటుంటారు, కానీ ఎంత విచారం చేసినా అర్థం కాదు వాళ్ళకి. అందుకని ఈ ప్రేమ అనే ఆ ప్రయోజన తత్వంలో ఎటువంటి విచారం లేదు. సంబంధ విచారం ఉంది కానీ, అభిధేయ విచారం ఉంది కానీ, ఇది ఆ ప్రయోజన విచారం అంటూ లేదు. అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఎందుకు ఇట్లా చెబుతున్నాను అంటే, ఎవరైతే దీన్ని ఒక ఒక టెక్నికల్గా మనం చెబుతున్నాం, ఎందుకంటే ఇది కనుక అర్థం చేసుకుంటే మనకి ఆ ఫిలాసఫీ అని ఉంది, దర్శన శాస్త్రం ఉంది, చైతన్య మహాప్రభు దర్శనం ఉంది, అది ఒక చక్కగా అర్థమైపోతుంది. ఒక మ్యాథమెటిక్స్ లాగా, ఒక గణితం లాగా అర్థమైపోతుంది. ఇది ఒక ఫార్ములా లాంటిది. చిన్నప్పుడు మనం గణితం నేర్చుకున్నాం కదా, అప్పుడు ఈ మనం చిన్నప్పుడు ఈ ఫార్ములా ఏమంటారు తెలుగులో, సూత్రాలు అంటారు కదా, ఈ సూత్రాలు మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎటువంటి సమస్య వచ్చినా కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఆ సూత్రాలని కనుక మనం దానిలో పెడితే ఏమవుతుంది? ఆ సమస్యకి సమాధానం కలుగుతుంది. అట్లాగే ఈ ఐదు సంవాదాలు ఉన్నాయి, సంవాదాలు, ఈ సంబంధ విధేయ ప్రయోజన, సంబంధ విచార, విధేయ విచార, ఇది కనుక చక్కగా మనం నేర్చుకుంటే ఇవి సూత్రాలు లాంటివి. మన జీవితంలో కానీ ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ సూత్రాన్ని మనం అప్లై చేస్తే దానికి సమాధానం కలుగుతుంది. అటువంటి సామర్థ్యం కలిగిన ఈ ఐదు సంవాదాలు ఇవి. చైతన్య ప్రభువారు వచ్చి ఈ ఐదుగురితో సంవాదాలు చేసి ఈ బ్రహ్మదేవుడు సృష్టి నుంచి వేదాలు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో మతాలున్నాయి, ఎన్నెన్నో రకరకాలైన వాద వివాద వితండవాదాలు ఉన్నాయి, అందరినీ కలిపి అందరినీ నోరు ముంచేశాడు. అందుకని చైతన్య మహాప్రభు ప్రకటించిన తర్వాత, ఆయన సిద్ధాంతం మన ముందు వచ్చిన తర్వాత ఎటువంటి వాద, ఎటువంటి వితండవాదాలు, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు. అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ ప్రశాంతం అయిపోతాయి. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఆర్గ్యుమెంట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే, అదే కృష్ణుడు వేదాలనిచ్చి ఆ వేదాల ద్వారా అందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. అదే కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేశాడు. మీరు అనుకోవచ్చండి ఎందుకు అట్లా చేశాడంటే, దానికి ఒక కారణం ఉందండి. ఆ కృష్ణుడు పనే కన్ఫ్యూజ్ చేయటం, ఆయన పనే కన్ఫ్యూజ్ చేయటం. భగవద్గీత చదివారనుకోండి అంత కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏమిటి ఒకరోజు ఇక్కడ చెబుతాడు ధర్మ సంస్థాపనార్థయ అంటాడు, అంటాడు సర్వధర్మాన్ని పరిత్యజ అంటాడు, ఏమిటిది? ఒక చోటు చెబుతాడు నేను ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నానంటాడు, అదే ఆఖరులో ఏమంటాడు ధర్మాన్ని త్యాగం చేసేయండి అంటాడు, ఏమిటిది? సర్వధర్మాన్ని పరిత్యజ అంటాడు. ఆయన పనిది అందరినీ కన్ఫ్యూజ్ చేయటం అది. అంటే చైతన్య మహాప్రభు రాపునకు అందరూ కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఇసులు ఏమిటి సత్యం, ఏమి తత్వం, ఏమి తిరిగిట్లా, వేదాలన్నీ బట్టి పట్టేసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. శాస్త్రాలను తెలిసిన వాళ్ళు ఎంతెంతో బుద్ధిమంతులు, వాళ్ళు కూడా మతాలు మార్చారు. కొంతమంది ఆ అద్వైతంలో ఉండాడు ద్వైతానికి వచ్చారు, ఆ ద్వైతంలో ఉండాడు విశిష్టాద్వైతాన్ని పుచ్చుకున్నారు, విశిష్టాద్వైతం పుచ్చుకున్న వాళ్ళు ద్వైతానికి వచ్చారు, ఆ ద్వైతాన్ని పుచ్చుకున్న వాళ్ళు ద్వైతాద్వైతాన్ని పుచ్చుకున్నారు, అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ చైతన్య మహాప్రభు ప్రకటించిన మునుపు రెండు రకాల కన్ఫ్యూషన్ ఉండేది. ఒకటి ఏమిటి, అవైదిక కన్ఫ్యూషన్, అంటే అద్వైతం అవి అన్ని అవన్నీ నాస్తిక ఒక కన్ఫ్యూషన్. ఇంకొకటి ఏమిటి, ఆస్తిక కన్ఫ్యూషన్. ఆస్తిక కన్ఫ్యూషన్ అంటే ఏమిటి, ఈ నాలుగు వైష్ణవ సంప్రదాయాలు వాళ్ళందరూ కృష్ణుడే సత్యం అని తెలుసు, తెలిసినా కూడా ఆ సత్యం ఎటువంటిదో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ద్వైతాద్వైతమా, శుద్ధాద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, అది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు వరకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది వాళ్ళకి, ఈ చైతన్య మహాప్రభు వచ్చిందా కన్ఫ్యూజన్. చైతన్య మహాప్రభు రాగానే ఆయన అంత కన్ఫ్యూజన్ అంతా దూరపడిచింది. ఎట్లా, ఈ ఐదు సంవాదాలతో చక్కగా స్పష్టంగా ఈ ఫిలాసఫీ అంటే ఏమిటో తెలుసుకో. అంటే ఈ ఐదు సంవాదాలు, సంబంధ అభిధేయ ప్రయోజన. సంబంధ జ్ఞానం ఎవరితో ప్రకాశించారు, సనాతన గోస్వామి. అభిధేయ రూప గోస్వామి. ప్రయోజన సంబంధ విచార్ సారభట్టాచారి, అభిధేయ విచార్ ప్రకాశం. ఇది తెలుసుకున్న తర్వాత మనం కొంచెం ఇంకా లోతుకెళ్దాం. అంటే ఈ ఐదు సంవాదాలు ఎక్కడ జరిగినాయి. మొట్టమొదటి సంవాదం చైతన్య మహాప్రభు సన్యాసం పుచ్చుకున్న తర్వాత 24 సంవత్సరంలో చైతన్య మహాప్రభు సంవాదం సన్యాసం పుచ్చుకున్నారు. ఇటుక సన్యాస్ సన్యాసం పుచ్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మ సచీమ అనుగ్రహంతో, అనుగ్రహం కాదు ఆగ్రహంతో, చైతన్య మహాప్రభు వారు అనుకున్నారు, అమ్మ ఆగ్రహం చేసినందువల్ల నువ్వు వృందావనకు వెళ్ళొద్దు, జగన్నాథ్పురి వెళ్ళు, జగన్నాథ్పురి వెళ్తే కనీసం నీ గురించి నాకు కౌరు దొరుకుతుంటుంది. ఎంతోమంది బెంగాల్ నుంచి భక్తులు జగన్నాథ్పురి వెళ్తూ ఉంటారు, జగన్నాథ్పురిలో నీ నన్ను చూసి నీ గురించి నాకు అన్ని కబుర్లు అందుతూ ఉంటాయి, అందుకని జగన్నాథ్పురి వెళ్ళి సరైన చైతన్య మహాప్రభు వారు జగన్నాథ్పురి ఇచ్చారు. జగన్నాథ్పురి ఇచ్చినప్పుడు ఏం చేశారు, సారవ భట్టాచార్యతో మొట్టమొదటిగా సంవాదం చేసి ఆయన ఆయన్ని భక్తులుగా తయారు చేశారు. హీ చేంజ్ ద హార్ట్ ఆఫ్ సంవాదం. అంటే మొట్టమొదటి సంవాదం ఎవరితో అయిందంటే సారవ భట్టాచార్యతో జరిగింది. తర్వాత చైతన్య మహాప్రభు వారు దక్షిణ భారత యాత్ర జరిగినప్పుడు రెండో సంవాదం ఏమొత్తు జరిగిందంటే రామానందరాయతో సంవాదం జరిగింది. రామానందరాయతో సంవాదం జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు వారు మళ్ళీ దక్షిణ భారత యాత్ర అంతా పూర్ణ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేశారు. వచ్చిన తర్వాత జగన్నాథ్ గురించి ఉత్తర భారత యాత్ర వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ బెంగాల్ వచ్చి మళ్ళీ జగన్నాథ్పురికి వచ్చేశారు. మళ్ళీ ప్రయత్నించారు, నేను ఒంటరిగా నేను వృందావనకి వెళ్తానని ఒంటరిగా వెళ్ళటం మొదలెట్టారు. వృందావనం వెళ్ళి వృందావనం నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన కలిశారు. ఎవరితో కలిశారంటే ప్రయాగ్. ప్రయాగ్లో రూపగోస్వామితో కలిసి రూపగోస్వామితో సంవాదం జరిగింది. ఇది మూడో సంవాదం, క్రోనాలజికల్ వాడు. ప్రయాగ్ సారమటాచార్యతో సంవాదం ఎక్కడ జరిగింది, జగన్నాథ్పురిలో జరిగింది. తర్వాత రామానందరాయ సంవాదం ఎక్కడ జరిగింది, రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే ఆ చోట్ల ఒక గ్రామంలో జరిగింది. కొవ్వూరు వెళ్ళుంటే అక్కడ రామానంద గౌడీ అమ్మటం ఒకటి ఉంది, ఆ గోదావరి ఒడ్డులోనే ఆ పుష్కరాలు, గోదావరి పుష్కరాల సమయంలో చైతన్య మహాప్రభు వారు అక్కడికి వస్తే అదే సమయంలో రామానందరాయ్, రామానందరాయ్ ఆ టైంలో మెడ్రాస్ ప్రావిన్స్ అంటే ఈ కోస్తా ఆంధ్ర ఏరియా మద్రాస్తో కొన్ని ఏరియాలు కాంచీపురం దాకా దానికంతా ఒక రాజులాగా ఉండేవాడంట. అతను గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభుతో వాళ్ళ సంవాదం జరిగింది. ఇది రామానందరాయ్. తర్వాత రూపగోస్వామితో సంవాదం ఎక్కడ జరిగింది, ప్రయాగ్. ప్రయాగ్లో ఇక్కడ ఈ మూడు నదులు కలుస్తాయి, ప్రయాగ్, గంగా, యమునా, సరస్వతి. అక్కడ 10 రోజులు చైతన్య మహాప్రభు వారు రూపగోస్వామితో సంవాదం జరిగింది. ఇది తర్వాత బనారస్. బనారస్లో మొట్టమొదటి సంవాదం ఎవరితో జరిగింది, ఫస్ట్ సనాతన గోస్వామితో. సనాతన గోస్వామి తర్వాత ప్రకాశం, 2 నెలలు ఉన్నారు చైతన్య మహాప్రభు వారు ఇక్కడ బనారస్. ఇట్లా ఈ ఐదు సంవాదాలు ఈ ఐదు చోట్ల జరిగింది. ఇప్పుడు మనం అభిదే సంబంధం, ఈ సంబంధ ఆచార్యులు ఎవరు అంటే సనాతన గోస్వామి పాత్ర. సంబంధ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు సనాతన గోస్వామి ద్వారా మనకి ప్రకటించారు కాబట్టి మన సంబంధ జ్ఞానానికి ఆచార్యులు ఎవరు? సనాతన గోస్వామి. సనాతన గోస్వామి ఏ విగ్రహాల్లో పూజించారు ఆ విగ్రహాలు మనకి సంబంధ జ్ఞానానికి అధిదేయం ఉన్నారు. ఏ విగ్రహాన్ని పూజించారు సనాతన గోస్వామి పాదు? రాధా మదన మోహనో, రాధా మదన మోహన్. ఈ రాధా మదన మోహన్ ఎవరు? మన సంబంధ జ్ఞానానికి అధిదేయ విగ్రహాలు. అందుకని మీరు జాగ్రత్తగా మీరు ఆ మంగళాచరణ శ్లోకాలు ఉన్నాయి అక్కడ చూస్తే ఏం రాసి ఉంటుంది? సంబంధ అభిధేయ సంబంధ అధిదైవ ప్రణామ మంత్ర అని ఉంటుంది. ఏమిటది? జయతాం సురతౌర్పంగు మమ మంద మతేర్గతి మత్సర్వస్వ పదాంబోజో రాధా మదన మోహనో. జాగ్రత్తగా చూడండి ప్రణామ మంత్రంలో దీనికి అర్థం ఏమిటి? జయతాం, జయతాం అంటే అందరికీ చేయవు, జయం కావాలి. ఎవరికి? రాధా మదన మోహనం ఇద్దరికీ జయం కావాలి. దాంతోపాటు మీతో ఉండే పరికర పార్షదులు అంత గోపికలకి వాళ్ళందరికీ జయం కావాలి. జయతాం రురత్, జయతాం సురతౌర్ పంగుర్. నేను ఎవరిని? పంగు, నేను ఒక కుంటివాడి లాంటివాడిని. మమ మంద మతేర్గతి, నా బుద్ధి కూడా చాలా మంద బుద్ధి. ఏం చెప్పినా నాకు అర్థం కాదు. ఎందుకు మంద బుద్ధి? మా మనసులో ఎన్నెన్నో కామనాలు ఉన్నాయి, ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికల వలన నా ఎట్లాగోతే ఇప్పుడు ఇంట్లో ఏదో మషీనో ఏదో ఉందనుకోండి, అది ఇనుపుతో ఇనుమతో చేసింది, అది ఆ ఎన్నో రోజులు పని చేయకపోవటం వల్ల దాన్ని తుక్కు పట్టిపోతుంది. ఆ తుక్కు పట్టిపోతే అది తిరగాల్సింది తిరగదు. అట్లాగే మన మనసు ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాల గురించి అది కావాలి ఇది కావాలి ఆ కోరికల వలన ఎన్నో కామనాల వలన మన బుద్ధి తుక్కుపట్టిపోయిందంట. అందుకని జయతాం సురతోర్ పంగు మమ మంద మతేర్గతి. నేను ఒకటి కుంటివాడిని, నేను భగవంతుడిని తెలుసుకోవడానికి నా వల్ల కాదు, ఎందుకంటే నేను నా నడవటానికి కూడా లేదు, నాకు ఎటువంటి సామర్థ్యం లేదు. ఇంకొకటి బుద్ధి లేదు, ఎన్నో కామనాలు ఉన్నాయి కాబట్టి నా దగ్గర బుద్ధి లేదు. మమ మంద మతేర్గతి, దానివల్ల ఏమైందంటే ఆ తుక్కు పట్టుతున్న వల్ల నా హృదయంలో ఉండే ఆ సంబంధ జ్ఞానాన్ని నేను మర్చిపోయాను. కృష్ణుడు నా ఈశ్వరుడు, నేను అతని దాసుడు అనే దాన్ని మర్చిపోయాను. జయతాం సురతోర్భంగుర్ మమ మంద మతేర్గతి మత్సర్వస్వ పదాంబోజౌ మత్సర్వస్వ. హే రాధామదనమోహను, నువ్వు నా సర్వస్వమే. మత్సర్వస్య పదాంబోజు రాధామదనమోహను, నేను ఈ రాధామదనమోహన చరణకమలాన్ని నేను సర్వస్వంగా భావించి రాధామదనమోహన్ యొక్క శరణాన్ని వేడుకుంటాను అని ఈ ప్రణామ మంత్రం చెప్తుంది. ఎందుకు రాధామదనమోహన్ మన సంబంధ జ్ఞానానికి అది దేవుడు? ఎందుకంటే ఆ ఆయన పేరులోనే ఉంది రాధ మదన మోహన. ఈ మదన మోహన, కృష్ణుడి పేరు మదనమోహన్ ఎందుకు? రాధ పక్కనుంది కాబట్టి మదనమోహన్, లేకపోతే ఎటువంటి అందం? ఎవరు పూజోడు నల్లగా ఉండేవాళ్ళు ఎవరు పట్టించుకుంటారండి? అయినా ఆ నల్లగా ఉన్నా కూడా కృష్ణుడు ఎంత అందం, ఎక్కడి నుంచి వచ్చిందంత అందం? ఆ రాధ పక్కనుంది కాబట్టి ఆ రాధ శరీరం నుంచి వచ్చిన ఆ కాంతి వల్ల ఆ నలుపులో కూడా అందం వచ్చిందంట. అది వేరే విషయం కానీ, అంటే ఈ మదనమోహన్ అనే ఆ శబ్దం భగవంతుడికి ఎందుకు వచ్చింది, కృష్ణుడికి ఎందుకు వచ్చిందంటే రాధారాణి పేరు ఏమిటి? మదన మోహన మోహిని, మదన మోహన మోహిని. కాబట్టి ఆ మదన మోహనత్వం నిజంగా ఎవరిలో ఉందంటే రాధారాణిలో ఉంది. రాధారాణి కొంచెం ఆ తత్వాన్ని కృష్ణుడికి ఇచ్చిందంట, నువ్వు ఉంచుకో అద్దెగా ఇచ్చాను ఇది కొంతసేపు ఉంచుకోను. అట్లాగే అంటే ఏమిటి, మదనని కూడా మోహించే ఆ సామర్థ్యం కృష్ణుడు ఉందంట. మనం ఈ మన మనసులో ఈ కామదేవుడు కూర్చున్నాడు, మనం మోహితులై ఉన్నాం. ఆ మోహితులైన మనస్తత్వాన్ని కృష్ణుడి దగ్గరికి కృష్ణుడితో ఆకర్షింపబడాలంటే ఎవరు ఎవరు ఆకర్షించగలరు మనల్ని? మదనమోహనుడు ఆకర్షించగలడు. అందుకని ఈ సంబంధం మనకుండే సంబంధం కృష్ణుడితో, అది మర్చిపోయి ఎవరెవరితో సంబంధాలు పెట్టుకొని మేము మనం ఏమనుకుంటాము, ఇది లేకపోతే ఎట్లా జీవించగలను, ఇతను లేకపోతే ఎట్లా జీవించగలను, ఈమె లేకపోతే ఎట్లా జీవించగలను, ఏదేదో పాటలు కూడా పాడుకుంటాం, సినిమా పాటలు కూడా పాడటాం, తేరే బినా క్యా జీనా అని మేము మాట్లాడుకుంటుంటాం. అది ఏదో సినిమాలు చూసి అది అలవాటు ఇది వరకు కూడా లేదు. అన్ని అన్ని సినిమాలు ఇదే, నువ్వు లేకుండా నేను ఎట్లా జీవించగలను. తర్వాత అటువంటి అత్యంత ప్రేమ అది ఇది చూపించి నానా గందరగోళం చేసిన తర్వాత ఒకరోజు ఫ్రస్ట్రేషన్ అయ్యి నీతో నేను జీవించలేను, ఇది 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 మోహన, ఇది మదనుండి చేసే గందరగోళం మన జీవితంలో. ఈ కామ కామదేవుడు ఉన్నాడే మదన ఏం చేస్తాడంటే మన జీవితాన్ని నాశనం చేస్తాడు, ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేస్తాడు. అతనికి అది దత్త ఏది పని లేదు. ఎట్లా నాశనం చేస్తాడంటే మొట్టమొదట ఐ లవ్ యూ అనిపిస్తాడు, తర్వాత ఐ హేట్ యూ అంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరిని ప్రేమించామన్న జీవితంలో వాళ్లనే మనం ఎప్పుడు ద్వేషిస్తాం, వాళ్ల నుంచే మనకి చాలా కష్టాలు వస్తుంటాయి. ఈ కామదేవుడు చేసే గందరగోళం ఇది మన జీవితంలో. అందుకని ఈ కామదేవుడితో మనం ఆకర్షితులయ్యామే, అతన్ని కూడా ఆకర్షించగలిగే సామర్థ్యం కలిగిన కృష్ణుడెవరు, మదన మోహనుడు. అందుకని సంబంధ జ్ఞానానికి అధిదేవుడు ఎవరు, మదనమోహన్, రాధా మదనమోహన్. ఇప్పుడు రాధా సంబంధ జ్ఞానానికి ఆచార్యులు ఎవరు, అధిదేవుడు ఎవరు, మదనమోహన్. ఆయనతో ఈ చర్చ చైతన్య మహాప్రభుడు ఎక్కడ చేశారు, బనారస్ అంటే వారణాసిలో చేశారు చెప్పారు. ఇప్పుడు ఈ సంబంధ జ్ఞానం అంటే ఏమిటి, మనకి ఎవరు ఇస్తారు ఈ జ్ఞానాన్ని, ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎటువంటి గురువులు మనకి ఈ సంబంధ జ్ఞానాన్ని ఇస్తారు, మనకి ఈ సంబంధ జ్ఞానాన్ని ఇచ్చే గురువులు ఎవరో కాదు, దీక్షాగురువు అంటారు. మనకి దీక్ష మనం ఎప్పుడైతే పుచ్చుకున్నామో ఆ దీక్షాగురువు ఆ రోజు మీకు ఏం చేశారు అంటే భగవంతుడితో ఈ రోజు నుంచి నీ సంబంధం భగవంతుడితో ఉన్నది, మిగతా వాళ్లతో సంబంధం లేదు, ఉన్నా ఒక ఔపచారికంగా ఉంటుందంతే. నిజమైన సంబంధం ఈరోజు నేను చెబుతున్నా కదా, నీ పేరు ఫలానా ఫలానా ఏదో పేరు పెట్టుకుంటూ ఉంటావు కదా, ఈ మధ్య అయితే ఆ పేర్లకు అర్థం కూడా ఉండవు, బంటి గుంటి బుంటి ఏదో బుల్లి ఏదో అంటూ ఉంటారు. ఇదివరకు రామకృష్ణ అని పెట్టుకునేవాళ్ళు, మంచి మంచి పేర్లు పెట్టుకునేవాళ్ళు, వెంకటరమణ అని పెట్టుకునేవాళ్ళు. ఒకసారి ఒకడు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అడిగారు, మా చిన్న పిల్లవాడు పుట్టారండి, మీ ఆ పేరు పెట్టండి మీరు అని అడిగితే, నేను అన్నయ్య తిరుపతిలో ఉన్నాను, కిందసారి తిరుపతికి వచ్చాను, నేను తిరుపతిలో ఉన్నాను, ఆ జాతకం చూసి ఎవరిని చూసి చెప్పా, చాలా మంచి పేరు, ఇప్పుడు నేను కొండ కూడా ఎక్కువ ఎక్కబోతున్నాను, రోడ్లో నుంచి వెళ్తున్నాను, ఇదే సమయంలో వెంకటరమణ అని పెట్టండి, థ్యాంక్ యూ ప్రభుజీ అన్నా. తర్వాత గంట తర్వాత నేను దర్శనం చేసుకొని గంట గంట తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే మిస్ కాల్ ఉన్నాను, ప్రభు ఇది చాలా పెద్ద పేరు అంట, చిన్న పేరు పెట్టండి, నేను చిన్న పేరే ఉన్నాయి, పెద్ద పేరు చిన్న పేరే ఇవ్వండి, భగవంతుడి పేర్లో భగవంతుడు కదా, వెంకటరమణ అన్న చాలా పెద్దది, ఈ మధ్య ఫ్యాషన్ అంట చిన్న చిన్న పేర్లు పెట్టుకోవాలంటాం. అది ఆ రోజు దీక్షా గురు ఏం చేస్తారంటే, నీ సంబంధం ఎటువంటి వారితో లేదు, ఉన్నా ఒక ఔపచారికంగా మాత్రమే, నిజమైన సంబంధం నీకు కృష్ణుడితో ఉంది, అందుకని ఆ పేరు ఇదివరకు నా పేరుని తీసేసి ఏం పేరు పెడతారు, ఫలానా ఫలానా దాస్, కృష్ణదాస్, లేకపోతే రాధాదేవి దాసి. అట్లా ఈ సంబంధాన్ని కృష్ణుడితో ఉండే ఆ సంబంధాన్ని ఆ సంబంధ జ్ఞానాన్ని ఇచ్చే గురువు పేరెవరు, దీక్షాగురు అంటారు. అంటే మన మూల దీక్షాగురు ఎవరు, నిత్యానంద ప్రభు. ఆ దీక్షాగురు ఆ దీక్షతత్వాన్ని ప్రకటించే ఆచార్యులు ఎవరు అంటే సనాతన గురుస్వామి. ఆ దీక్షా తత్వాన్ని మన హృదయంలో స్థాపించే అధిదైవం ఎవరు, రాధా మదనమోహన్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత అభిధేయం, సంబంధం తర్వాత అభిధేయం. ఈ అభిధేయ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు ఎవరి ద్వారా మనకి ప్రకటించారు, రూపగోస్వామి. ఈ రూపగోస్వామితో ఎక్కడ సంవాదం జరిగింది, ప్రయాగలో సంవాదం జరిగింది. ప్రయాగలో సంవాదం జరిగితే ఈ అభిధేయ అంటే ఏమిటి, అభిధేయ అంటే ఈ ప్రయోజనాన్ని ప్రాప్తించడానికి ఏ విధి మనం పాటించాలో దాన్ని అభిధేయ అన్నారు. అభిధేయ అంటే ప్రాసెస్, అంటే సాధన, సాధన చేసే ప్రాసెస్ని అభిధేయ. దాని ఏమన్నా భక్తి అభిధేయ. ఈ అభిధేయ తత్వంకి ఆది దైవుడు ఎవరు? రాధా గోవింద. రాధా గోవింద ఎవరు? అభిధేయ తత్వానికి అధిదేవుడు. అభిధేయ తత్వానికి ఆచార్యులు ఎవరు? రూపగోస్వామి. ఎట్లాగోతే ఈ సంబంధతత్వానికి గురువులు దీక్షా గురువు, అట్లాగే అభిధేయతత్వానికి గురువు ఎవరు? శిక్షా గురువు. ఇప్పుడు దీక్ష శిక్ష ఈ రెండింటిలో సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటంటే మీకు ఆ దీక్షా గురువు ఏం చెబుతారంటే నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి, భగవంతుడి యొక్క సేవకుడివి అని చెప్పిన తర్వాత ఆయన ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో మనకు తెలియదు. ఇది నిజమే కదా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తే తెలియదు. దీక్ష ఇచ్చేసి వెళ్ళిపోయారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన అంటే ఎక్కడ ఒక తిరుగుతున్నారంట, సంవత్సరాలు రెండు సంవత్సరాలు వస్తారు కలుద్దామా అంటే ఆ పెద్ద క్యూ ఉంటుంది అది కదా. ఇప్పుడు ఆ దీక్ష ఇచ్చి వెళ్ళిపోయారు కదా, దీక్ష ఏం చేసి చెప్పిచ్చేవారు. నేను ఇప్పుడు దాసుడిని, దాసుడు అంటే సేవ చేయాలి కదా. ఆ సేవ ఎట్లా చేయాలో అని నేర్పించేవాళ్ళు ఎవరు? అది శిక్ష. మనం దీక్ష పుచ్చుకొని నాకు దీక్ష దీక్ష వెళ్ళిపోతే ఎట్లా అంటే టికెట్ తీసుకొని రైల్వే ప్లాట్ఫామ్ తిరిగినట్టు అవుతుంది. ఆ ట్రైన్ ఎన్నో ట్రైన్ వస్తుంటే పోతుంటాయి, మనం ట్రైన్ చూస్తూనే ఉంటాం. ఎంతమంది ఎక్కుతుంటారు పోతుంటారు, మనం అక్కడే ఉంటాం, యాజ్ ఇట్ ఈస్ ఉంటాం. అందుకని ఈ దీక్ష పుచ్చుకున్నంత అంతతోనే మన జీవితం అయిపోయింది అనుకోకూడదు. అదే వాదిస్తారు, దీక్ష అయిపోయింది అయిపోయింది, నా కర్మంతా తీసేసుకున్నాడు మా గురువుగారు, నా కర్మలు అన్నీ తీసేసుకున్నాడు, డస్ట్బిన్నా మీ గురువుగారు మీ అన్ని కర్మలు ఆ డస్ట్బిన్లో పడేసారు అన్నట్టు కాదు. అందుకని మనం ఇంకొకళ్ళకి పెద్ద మనుషులు పెద్దవాళ్ళకి మనం దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలంట. ఎందుకంటే నాలో ఏదైనా మంచిది అన్నా ఉంటే, మంచిది కనుక ఉంటే మీకు సమర్పిస్తాను, నాలో ఉండే చెడు కర్మలే ఉన్నాయనుకోండి నా దగ్గరే పెట్టుకుంటాను, నేనే అనుభవిస్తాను. ఎందుకంటే నేను చేసిన చెడు కొను కదా అటు. అందుకని ఇది మన సాంప్రదాయం దండం పెట్టుకునేవాళ్ళు. అదే అది కాదు, అది అట్లా అనుకోకూడదు. నా దీక్ష అయిపోయిందండి, నా కర్మలన్నీ మా గురువుగారు తీసుకున్నారు, నా కోసం మా గురువుగారు జపం చేశారు, చేస్తున్నారు కూడా, ఆయన కృప వల్ల నేను ఉద్ధరిస్తాను, ఆయన చక్కగా భజన చేస్తే, ఆయన ఎంత చక్కగా భజన చేస్తే నేను కూడా ఉద్ధరిస్తాను, నేనేం చేస్తాను పడుకుంటాను. కాదు, ఆయన చెప్పారు. ఏమిటి ఏం చెప్పారు? ఇవాళ నుంచి నీ పేరు ఫలానా ఫలానా దేవి దాసియో ఫలానా ఫలానా దాసు అని చెప్పారు. అది ఎట్లా దాసత్వాన్ని వహించాలి, ఎట్లా భగవంతుణ్ణి సేవ చేయాలి, ఎట్లా భక్తి చెయ్యాలి అని ఆ చెప్పే అతను ఎవరు? అతని పేరు శిక్షాగురు అంటారు. ఆ శిక్షాగురు అంటే అభిధేయ జ్ఞానాన్ని ఇచ్చేవారు శిక్షాగురు. అందుకని ఈ రాధా గోవింద దేవ్ అది దేవుడు. దేనికి? అభిధేయానికి అధిదేవుడు. అభిధేయానికి అధిదేవుడు కాబట్టి రాధా గోవింద దేవుడి యొక్క ప్రణామ మంత్రం ఏమిటి? దివ్య బృందారణ్య కల్పద్రుమాద శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ శ్రీ శ్రీమద్ రాధాశీల గోవిందదేవో ప్రష్ట్రాలిభి సేవ్యమానం స్మరామి. సేవ్యమానం అంటే ఏమిటి? సేవ యాక్టివిటీ. అది అభిధేయం అనేది యాక్టివిటీ, సంబంధం అనేది జ్ఞానం మాత్రమే. అభిధేయం అనేది ఒక క్రియ, అభిధేయం జ్ఞానం కాదు. అభిధేయ జ్ఞానం అన్న ఎటువంటి జ్ఞానం? అది వ్యవహారికంగా కొన్ని చేసే జ్ఞానం, ఒక కార్యాన్వితంగా చేసే జ్ఞానం. ఇప్పుడు జీవేరు స్వరూపో క్రిస్టియన్ నిత్యదాస్ అంటే ఏమిటి? అది తెలుసుకునే జ్ఞానం. ఇప్పుడు తెలుసుకునే జ్ఞానం, ఇప్పుడు నేను నా పేరు కమల్లో వచ్చిన దాస్ అని చెప్పాను, తెలుసుకునే జ్ఞానం, నాకు దాహం వేస్తుంది అన్నాను, ఎటువంటి జ్ఞానం ఇది? పుట్టిగా తెలుసుకునే జ్ఞానం కాదు ఇది. తెలుసుకొని దాహం వస్తుంది, మనిషిని తేవటం. అది కదా జ్ఞానం కూడా రెండు రకాలు, ఒకటి తెలుసుకునే తెలుసుకుంట కోసం, ఇంకొకటి తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న జ్ఞానంతో చేసిన కార్యాలు. ఈ అభిధేయం ఉందే అది ఎటువంటి జ్ఞానం అంటది? మనం తెలుసుకొని నేను ఇప్పుడు జీవుడు యొక్క నా స్వరూపం ఏంటంటే కృష్ణుడు యొక్క దాసుడిగా ఉన్నా కాబట్టి నేను చెయ్యాలి, సేవ చేయాలి, ఎట్లా చేయాలి అది నేర్పేవాడు ఎవరు? శిక్షాగురు. వీడు శిక్షాగురు అభిధేయ జ్ఞానాన్ని బోధిస్తారు. ఈ జ్ఞానాన్ని చైతన్య మహాప్రభు వారు రూపగోస్వామి ఎక్కడ ప్రకాశించారు? ప్రయాగ. ఈ రెండు జ్ఞానం తర్వాత మూడోది. ఇప్పుడు అభిధేయ జ్ఞానానికి సంబంధ జ్ఞానానికి ఆచార్యులు ఎవరు? అభిధేయ జ్ఞానానికి ఆచార్యులు ఎవరు? రూపగోస్వామి. ఇప్పుడు ప్రయోజన జ్ఞానానికి ఆచార్యులు ఎవరు? ఇక్కడ పరపతి చేస్తాం కాదు. రామానందరాయ్ అభిధేయ జ్ఞానానికి ప్రయోజన జ్ఞానానికి ఆచార్యులు కాదు. ఎందుకంటే రామానందరాయ్ వారు ఒక ఆచార్యుడిగా ప్రవర్తించరు, ఒక మహనీయ భక్తుడిగా ప్రవర్తించాను అని ఆచార్యులు ప్రవర్తించరు. మన ప్రయోజన జ్ఞానానికి ఆచార్యులు ఎవరో కాదు, రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ దాస్ గోస్వామి ఆచార్యులు. అట్లాగే ఎట్లాగోతే ప్రయోజన జ్ఞానానికి సంబంధ జ్ఞానానికి అధిదైవం రాధా మదనమోహను, అభిధేయ జ్ఞానానికి అధిదేవుడు రాధా గోవిందు, అట్లాగే ఈ యొక్క ప్రయోజన జ్ఞానానికి అధిదేవుడెవరు? ఎవరు? రాధా గోపీనాథ్. అందుకని రాధా గోపీనాథ్ ప్రణామంత్రంలో ఏం చేస్తాం, ఏం చూస్తాం? రాధా గోపీనాథ్ ప్రణామంత్రం ఏమిటి? కర్షం వేణు స్వనేర్గోపీర్ గోపీనాథ శ్రేయేస్తునః. ఇక్కడ రాధా గోవింద ప్రణామంతో దివ్య ధృందారణ్య కల్పద్రుమాద. ఒక కల్పవృక్షం ఉందంట, కల్పద్రుమాద అంటే కల్పవృక్షం. ఆ కల్పవృక్షం కింద శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ, ఒక రత్నాగార సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? రాధా గోవింద ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారు? ఎంతో మంది ప్రేష్ట ఆలిభి, ఆలిభి అంటే గోపికలతో ఆవృత్తమై ఎన్నెన్నో రకరకాలైన నీళ్ళ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏం చేస్తాను? సేవ్యమానో స్మరామి అంటే నేను నా స్మరణతో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ అటువంటి అల్లని భాగం లేను కాబట్టి నేను స్మరిస్తున్నాను. ఏం స్మరిస్తున్నాను? అందరికీ రాధాకృష్ణునికి ఆ గోపికలతో నేను సేవించడం, దాన్ని స్మరణ చేస్తాను. సేవ అనేది ఒక ప్రాక్టికల్ యాక్టివిటీ అభిదేవం. అదే ఇక్కడ ఈ గోపీనాథ్ ప్రణామ మంత్రం ఏమిటి? శ్రీమాన్ రాసరసారంభి అన్నారు. శ్రీరామాన్ రాసరసారంభి వంశీవట తటస్థిత. భగవంతుడు రాసలీల రాసక్రీడలు చేస్తాడు. ఎక్కడ? రెండు రకాల రాసక్రీడలు. ఒకటి శారదీయ రాస అంటారు. ఈ శారదీయ రాస్ ఎక్కడ జరుగుతుంది? వంశీవటం, యమునా దగ్గర వంశీవటం. ఇంత వృందావన యాత్రకు వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మకుండి వెనకాల నుంచి వెళ్తే మీకు గోపేశ్వర మహాదేవ్, ఆ గోపేశ్వర మహాదేవ్ కొంచెం ముందుకు వెళ్తే వంశీవటం. అక్కడ కృష్ణుడు నుంచొని ఈ వంశీవట తటస్థిత ఆ వేణువాదన చేసినప్పుడు, ఆ కర్షం వేణ స్వనేర్ ఆ వేణుని వాదించినప్పుడు, ఆ వేణు నుంచి ఆ ప్రకటించిన వేణుధ్వని, ఆ ధ్వని ఏం చేసిందంటే ఆ వృందావనంలో ఉండే ఆ గోపికల కర్ణరంధ్రాల నుంచి ప్రవేశించి ఆ గోపికల హృదయంలో ప్రవేశించి ఆ గోపికల హృదయంలో ఉండే నాలుగు అడ్డుబాట్లు ఉన్నాయంట. ఆ కృష్ణుణ్ణి చేర్చుకోవడానికి నాలుగు అడ్డుబాట్లు ఉన్నాయంట. ఏమిటి? మొట్టమొదటి వివేకం, రెండోది లజ్జ, మూడోది భయం, మూడోది భయం, నాలుగోది గర్వం. ఈ నాలుగు ఉన్నాయే, ఆ కృష్ణుణ్ణి చేరుకోవాలి అంటే ఈ నాలుగు అడ్డుబాటు అంట. ఏమిటి? ఈ గోపికలకి కృష్ణుణ్ణి కలవాలంటే భయం వేసేది, అరే నా తండ్రి, నా ఇంట్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు అని భయం. ఇంకొకటి సిగ్గు, ఆడవాళ్ళకి సిగ్గు అనేది ఒక ఆభూషణం కదా, అట్లాగే గోపికలు కూడా ఇది ఆభూషణం. ఇంకోటి వివేకం, ఇది రాత్రి పూట వెళ్ళటం మంచిదో కాదో, రాత్రి కూడా వెళ్ళటం మంచిది కాదు, కృష్ణుడు ఎటువంటి వాడు మనకేదో తెలియదు కదా, అటువంటి ఒక రకమైన వివేకం వచ్చేది. ఇంకోటి గర్వం, నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడు రా అని. ఆ నాలుగు ఆ కృష్ణుడిని చేర్చుకోవటానికి ఒక అడ్డుబాటులా ఉండేది. ఈ నాలుగు స్త్రీలకి ఒక ఒక ఐశ్వర్యం లాంటిది, ఇట్ ఈస్ దేర్ ఎసెన్స్. ఆ కర్షం వేణు, ఆ కృష్ణుడు వాదించిన ఆ వాదన ఉంది, అది ఆ గోపికుల కర్ణరంధ్రాల నుంచి ప్రవేశించి ఆ హృదయంలో ఉండి నాలుగుని దొంగిలించి ఆ అడవికి తీసుకెళ్ళిపోయినట్ట. ఇప్పుడు ఈ గోపికులు ఆ నాలుగు ఈ మురళి వాదన వలన ఆ కృష్ణుడు ఈ నాలుగుని తీసుకెళ్ళిపోయాడు కదా, ఆ అప్పుడు ఆ గోపికలందరూ పదికొంటుకు వెళ్ళారు. కర్షం వేణు స్వనేర్ గోపీర్ అన్న, కర్షణ అంటే ఏమిటి, ఆకర్షణ. ఆకర్షించాడు కృష్ణుడు గోపికలందరినీ ఆకర్షించాడు. ఆకర్షుడు ఎందుకు ఆకర్షించిపోయాడు, ఎందుకు ఎట్లా ఆకర్షించగలిగాడు, ప్రేమ. ఆ ధ్వని ఉన్నదే ఆ వేణు వాదన నుంచి ఆ ధ్వని, దాని గురించి భాగవతంలో సుఖపరిషి చెబుతాడు. ఏం చెబుతాడు ఆ వేణు వాదన ఎటువంటిదంటే, నిశమ్య గీతం తదనంగవర్ధనం అన్నాడు. నిశమ్య గీతం తదనంగవర్ధనం, ఆ ఎటువంటి ఆ గీతన వేణువాదన అంటే అది వినంగానే తద్ అనంగవర్ధనం. ఆనంగ ఎవరికి పోతే అంగం లేదు అంటే శరీరం లేనివాడు ఎవరు, కామదేవుడు. కామ గోపికల హృదయంలో కామనాన్ని జాగృతి చేసే సామర్థ్యం కలిగిన వేణువాదన అంటే ఆ కృష్ణుడి యొక్క హృదయంలో ఉండే ఆ ఆర్థ, నేను ఆ గోపిని కలవాలి, గోపికలను కలవాలి అనే ఆర్థ ఆ వేణు వాదనగా తయారై ఆ గోపికల్లో ఉండే కృష్ణుడితో ఉండే ఆ ప్రేమని జాగృతి చేసే ఆ సామర్థ్యం కలిగింది. ఆ స్వరూపం ఏమిటి, ఆ ఎటువంటి స్వరూపం, రాధా గోపీనాథ్. కర్షం వేణు స్వనేర్ గోపీర్ గోపీనాథ శ్రేయస్తున, అది గోపీనాథ తత్వాన్ని. ఈ గోపీనాథ తత్వం తెలిసింది రఘునాథ్ దాస్ గోస్వామి. మీ మన ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలంటే, ఇప్పుడు గౌడీయ శాస్త్రాల్లో కూడా ఈ కృష్ణుడి కృష్ణతత్వాన్ని చెప్పబడింది. ఆ కృష్ణతత్వంలో కూడా ఈ యొక్క ప్రయోజనం, ఆ ప్రయోజనంలో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి, మాధుర్య భక్తి. ఎట్లాగోతే ఆ గోపికలు కృష్ణుణ్ణి సేవించారు, రమ్యా కృదుపాసన వ్రజవధూ వర్గేన మా కల్పిత, ఆ గోపికలను కృష్ణుని సేవించారు. దానిలో కూడా ఒక విశేషం ఏమిటి, మంజరి రూపంలో ఎట్లా మనం కృష్ణుని సేవిస్తాము బృందావనంలో, ఆ తత్వాన్ని చక్కగా స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఆచార్యులు రఘునాథ్ దాస్ గోస్వామి. అందుకని ఏమంటా అంటే రూప రఘునాథ పదే కొబే హోబే ఆకృతి అంటాం. ఈ ఆరు గోస్వాములు ఉన్న రూప రఘునాథ, రూపగోస్వామి, రఘునాథ్ గోస్వామి. రూపగోస్వామి లీడర్, లీడర్ అయినా రఘునాథ్ దాస్ గోస్వామి రచించిన గ్రంథాల్లో మనం చేరుకోబోయే మన ప్రేమ ప్రయోజనం ఉంటాం. ఎక్కడ ఏం చేస్తున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనం ఏ స్థానాన్ని ప్రాప్తిస్తాం, ఆ దాని గురించి రఘునాథ్ దాస్ గోస్వామి చాలా చక్కగా రాశారు. విజయా విలాప కుసుమాంజలి అనే మంచి మంచి గ్రంథాల్లో. అందుకని రఘునాథ్ దాస్ గోస్వామి వారు ఎవరు ఏమయ్యారంటే మనకి ఏమాచార్యులు అయ్యారు, ప్రయోజన ఆచార్యులు అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే ఈ మూడు తత్వాల గురించి మనం చెప్పుకున్న తర్వాత ఈ రెండు అభిదేయ విచార సంబంధ విచార, ఈ అభిదేయ విచార సంబంధ విచారకి ఎటువంటి అధిదేవ అధిదేవ ఎవరు లేరు. ఈ సంబంధ విచార ఎటువంటి సంవాదం అంటే చైతన్య మహాప్రభు తర్వాత ఈ సారమంటాచార్య మధ్యలో జరిగిన సంవాదం. ఎందుకు ఎట్లా అంటే, అది గనక ఎవరన్నా చక్కగా చదువుకుంటే ఈ మాయవాదుల్ని చక్కగా ఓడించవచ్చు. మీరు ఆర్గ్యుమెంట్లు, మన ఆర్గ్యుమెంట్లు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు మనకి, వాదం చేయటంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అయినా మనం తెలుసుకోవాలి ఈ మాయవాదుల్ని ఎట్లా జయించాలి, ఎట్లా ఓడించాలి, పరాస్తి చేయాలి అని అది మనం తెలుసుకోవాలి. ఇది చైతన్య మహాప్రభు ప్రకాశాన్ని సరస్సు జరిగిన సంవాదం, చైతన్య మహాప్రభు సరమటచారి జరిగిన సంవాదాన్ని మీరు చక్కగా చదువుకొని మట్టి పెట్టేశారనుకోండి, కంఠస్థం చేశారనుకోండి. ఇప్పుడు మాయవాదులు కూడా వచ్చి అడుగుతారంట, నేను మీ దగ్గర నుంచి మాయవాదం నేర్చుకుందాం వస్తానంట. అంటే మాయవాదులకు కూడా మాయవాదం ఏంటో తెలీదు, మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఒక రామకృష్ణ మిషన్ ఒక సన్యాసి ఆయనతో మాట్లాడుతూ ఆయన మాయవాదం గురించి మాట్లాడతాడు. నేనన్నాను మాయవాదాన్ని ఓడిస్తూ ఒక్కొక్క పాయింట్ తీసుకున్నా, ఈ మాయవాదులు మీరు శంకర భాషలో ఇట్లా మాట్లాడారు, దానికి ఇది ఆన్సరు, అది ఇక్కడ మాట్లాడి ఈ పాయింట్ చెబుతా, దానికి ఇది ఆన్సరు అని చెబుతుంటే ఆయన వింటున్నాడు.
ఆయన అంట, నేను 20 సంవత్సరాల నుంచి శంకర భాష చదువుతున్నాను, నాకే తెలియదే శంకరాచార్య ఇవన్నీ చెప్పారని. నాకనిపించింది ఏమనిపించిందంటే, నేను ఆ వైష్ణవ మతాన్ని నేర్పిస్తున్నానా, నేను మాయవాదాన్ని నేర్పిస్తున్నానా, అర్థం కావట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, ప్రభుపాద వారు అన్నారు, ఇఫ్ సంబడి వాంట్స్ లర్న్ మాయవాద్ లెట్ దెమ్ కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ అస్. ఎవరన్నా మాయవాదం నేర్చుకోవాలి అంటే మన దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సింది. అంటే అంత చక్కగా చైతన్య మహాప్రభు వారు ఈ 5 సంవాదాల్లో మనకి ఈ వేదాల్లో ఉండే ప్రతి ఒక్క జ్ఞానాన్ని అన్నిటి చక్కగా వర్ణించారు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ 5 డిస్కషన్స్. ఎట్లా అనిపిస్తుందంటే, ఎట్లా మీకు అనిపిస్తుందంటే, ఈ 5 సంవాదాలను చక్కగా చదివిన తర్వాత ఈ వేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయంట. అన్ని శాస్త్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, క్లియర్గా కనిపిస్తాయి. భక్తిరం ఠాకూర్ వారు అంటారు, శోభాపాయ శతగుణే శృతి శిరోపరే శోభాపాయ శతగుణే. ఇప్పుడు మీరు శాస్త్రాలు చదివారనుకోండి, గీత చదివారనుకోండి, మీరు చదివితే ఏదో కనిపిస్తుంది, సరిగ్గా కనిపిస్తుంది, ఏమిటో తెలియదు. ఆ శాస్త్రాలే గురువు యొక్క తల మీద చూస్తే ఆ శాస్త్రాలు 1000 రెట్లు శతగుణే అంటే 100 రెట్లు ప్రకాశంగా, ఆ 100 రెట్లు ఆ కాంతితో ప్రకాశిస్తాయంట. అంటే మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుందంట, ఏమిటో ఏమిటో తెలిసిపోతుంది. మనం స్వతంగా చూసుకోవాలంటే తెలిసిపోతుంది, కనిపించదు. అదే గురువు యొక్క తల మీద శోభాయ శతగుణే శృతి శిరోపురే, ఆ భగవతత్వం ఏమిటో తెలిసిపోతుందంట. అట్లాగే చైతన్య మహాప్రభు యొక్క ఈ తత్వాన్ని, ఈ 5 సంవాదాల్ని అందుకని జాగ్రత్త చదివితే మనం ఈ ఫిలాసఫీ ఏమిటో అన్ని చక్కగా తెలిసిపోతుంది అని. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిచయం చెందిన తర్వాత రూప సనాతన్ వాళ్ళ పరిచయం కొంచెం అని తెలుసుకుందాం. రూప సనాతన గోస్వామి ఎవరు? ఈ షడ్గోస్వామి అష్టకం, ఈ షడ్గోస్వామి అష్టకం చాలా ముఖ్యమైన అష్టకం, రోజు దీన్ని చెప్పుకోవాలి. ఈ రూప సనాతన అంటే షడ్గోస్వామి, వీళ్ళు మన ముఖ్యమైన శిక్షా గురువులు, మూల శిక్షా గురు. ఎట్లాగైతే నిత్యానందుడు మన మూల దీక్షా గురు, అట్లాగే షడ్గోస్వామి ఎవరో కాదు, మన మూల శిక్షా గురు. ఇప్పుడు మనం ఒకసారి ఈ షడ్గోస్వామి అష్టకం అనే అష్టకాన్ని మనం పాడుకుందాం. పాడుకున్న తర్వాత దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం షడ్గోస్వామి. రేపు రూపగోస్వామి, ఆయన గురించి రూపగోస్వామి సంవాదం, దాని గురించి మనం చెప్పుకుందాం. వీల్ టాక్ అబౌట్ ఇట్. షడ్గోస్వామి అష్టకం. కృష్ణకీర్తన గాననార్తన పరో ప్రేమామృతాంబునిధి, కృష్ణకీర్తన ప్రేమామృతాంబునిధి, ధీరా ధీర జన ప్రియ ప్రియకరౌ నిర్మాత్సరౌ పూజితౌ, ధీరా ధీర జన ప్రియకరౌ నిర్మాత్సరౌ పూజితౌ, శ్రీచైతన్య కృపాభరౌ భువి భువౌ భంభునిను, వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ, వందే రూప ఈ మోటా శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, వందే రూప సనాతనము రఘుయుగో, ఈ షడ్గోస్వామి వీళ్ళందరికీ నేను వందే దండం పెడతాను, ప్రణామం చేస్తున్నాను. ఎటువంటి వాళ్ళంటే కృష్ణోత్కీర్తన గాననర్తన ప్రభు, కృష్ణుడి యొక్క కీర్తన గాన నర్తన పరవు, కృష్ణనామ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ ఎట్టాని చేసేవాళ్ళంట కీర్తన, ఉత్కీర్తన గట్టిగా పాడేవాళ్ళంట, ఏదో మనసు పాడుకుంటాం కాదు గట్టిగా పాడేవాళ్ళు. ఇది మన సాంప్రదాయంలో ముఖ్యంగా ఏంటంటే ఆ కృష్ణుని నామాన్ని గట్టిగా పాడటం, ఏదో మనసు ధ్యానం చేసుకోవటం కాదు గట్టిగా పాడాలి. ఎట్లాగా ఎట్లా పాడాలి, నృత్యం చేస్తూ పాడాలంట. కృష్ణోత్కీర్తన గాన నర్తన పరవ ప్రేమామృతాంబోనిది, ప్రేమ అమృత, ప్రేమామృత అంబుది, ప్రేమ ప్రేమామృతం యొక్క సాగరంలో హృదయంలో ఉండేది ప్రేమామృత సాగరం. ప్రేమామృతాంబోనిది ధీరాధీర జనప్రియో ప్రియకరో అంటే ధీరుడు, ఆ ధీరుడు రెండు రకాలు, కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇద్దరికీ వీళ్ళు ప్రియకరవు అంటే మంచివాళ్ళు కూడా ఈ షడ్గోస్వామి దగ్గరికి వచ్చి ప్రణామం చేసి వాళ్ళని కూడా పూజ చేసేవాళ్ళంట. ఈ చెడు వాళ్ళు కూడా ఈ షడ్గోస్వామిని వాళ్ళ వాళ్ళని ఆరాధన చేసేవాళ్ళంట, వాళ్ళని ప్రేమించేవాళ్ళంట. అట్లాగే ఈ షడ్గోస్వామి ఇద్దరిని సమానంగా చూసేవాళ్ళంట. ఎందుకు అంటే నిర్మాత్సరు పూజితో, వీళ్ళ హృదయంలో మత్సరత అనేది లేదు, మత్సరత అనేది లేదు. ఈ షడ్గోస్వామి ఆశ్రయం ఎందుకు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చైతన్య మహాప్రభు వారు వచ్చింది ఎందుకు, మనకి శిక్ష ఇవ్వటానికి. మనం ఈ 7 రోజులు శిక్ష, వీఆర్ లర్నింగ్, మనం శిక్షను గ్రహిస్తున్నాం. ఆ శిక్షను గ్రహిస్తున్నప్పుడు ఎవరి నుంచి మూలంగా గ్రహిస్తున్నాం, ఈ షడ్గోస్వామి నుంచి గ్రహిస్తున్నాం. కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్లా జీవించారో సంక్షిప్తంగా శ్రీనివాస ఆచార్యులు రచిస్తారు ఈ షడ్గోస్వామి అష్టకంలో. దానిలో ఈ మాట చెబుతారు ఏంటంటే నిర్మత్సరవు పూజితో, వాళ్ళ హృదయంలో మత్సరత అనేది కొంచెం కూడా లేదు. వాళ్ళని ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించేవాళ్ళంట. చూడండి, మనం మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం, దానిలో పెద్ద మా పెద్ద ఏముంది, మనల్ని ప్రేమిస్తారు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తాం. మనల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించడం అంటే చూడండి ఎవరు చేయగలరు, ఎవరి హృదయంలో అయితే మత్సరత ఈర్ష ద్వేష భావనలు లేని వాళ్ళట చేయగలరు. ఈ 6 అటువంటి వాళ్ళంట, వాళ్ళని ద్వేషించే వాళ్ళు కూడా ఉద్ధరించే ఆ అటువంటి భావన కలిగిన వాళ్ళు. శ్రీ చైతన్య కృపాభరో భువి బురో భారావహాంతారకో అన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క కృప, కృప అన్ని చోట్ల వితరణ చేసేవాళ్ళంట. మనం ప్రచారం చేస్తాం, ప్రచారం చేస్తాం అంటే ఏంటో ప్రచారం అంటే, ప్రచారం అంటే ఏంటో కాదు, చైతన్య మహాప్రభు యొక్క కృప అని అందరికీ పంచటాన్ని ప్రచారం అన్నారంటే. అందుకని శ్రీ చైతన్య కృపామరో భువి భువవు భారావహాంతారకవు, ఈ చైతన్య మహాప్రభు యొక్క కృపని అన్ని చోట్ల అందరికీ పంచి వాళ్ళ యొక్క భారావహాంతారకవు అంటే వాళ్ళ జీవితంలో ఉండే ఆ భౌతిక బాధలు కష్టాలు ఉన్నాయి అంతకవు అంటే దాన్ని అంతం చేశారు. అటువంటి షడ్గోస్వామిని నేను దండం పెడతాను. 2వ శ్లోకం. నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానామితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరో రాధా కృష్ణ పదా రవే దభజనా నందేన సమ్మోహితో వందే రూప సనాతనౌ అగుయుగ శ్రీజీవ గోపాలకో. ఎటువంటి వాడు, నానా శాస్త్ర విచారణై కనిపుణం, ఎటువంటి నానా రకాల శాస్త్రాలు అన్ని చదివారు, చదివి దాని మీద విచారం చేశారు, విచారించి ఏమయ్యారు ఎక్స్పర్ట్ అయిపోయారు, నిపుణులయ్యారు. సంగీత శాస్త్రం చెప్పచ్చు, గ్రామర్ అంటే వ్యాకరణ శాస్త్రం కావచ్చు, వేదాంతం కావచ్చు, రసశాస్త్రం కావచ్చు, అన్ని ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు అన్ని శాస్త్రాల్లో పారంగతులైన వాళ్ళు, నిపుణులు. చేసి ఏం చెప్పారు, నానా శాస్త్ర విచారణైక నిపుణు సద్ధర్మ సంస్థాపకుడు, అన్ని శాస్త్రాల్లో ఉండి ఆ సద్ధర్మాన్ని స్థాపించారు. ఏమంటే సద్ధర్మం జీవేరు స్వరూపోయి కృష్ణ నిత్యదాస్. మనం కృష్ణుడి యొక్క దాసు దాసత్వాన్ని వహించాలి. ఇది సద్ధర్మం. అన్ని ధర్మాలను త్యాగం చేసి కృష్ణుడి యొక్క శరణం వేడుకోవటమే సద్ధర్మం. సద్ధర్మ సంస్థాపకవు, దాన్ని స్థాపన చేశారు. సద్ధర్మ సంస్థాపకవు ఎందుకు చేశారు? లోకానాం హితకారిణౌ త్రిభువని అన్నారు. లోకానాం హితకారిణం, ప్రపంచంతా అందరికీ హిత కోసం చేశారు. ఏదో మనకు పేరు కావాలని పెంచుకొచ్చి ఇలా వాళ్ళు ప్రచారం చేశారు. శాస్త్రాల పెద్ద పండితులు అయ్యారు. ఇంకేదో మనకేదో పేరు కావాలి, మనకు ప్రసిద్ధి కావాలి, మనకి కీర్తి చెందాలి, దానికోసం చేయలా. మనకేదో సత్తా ఉండాలి, మనకేదో వచ్చి మనం పూజ చేయాలి, దానికి చేయలా. లోకానాం హితకారిణం, అందరికీ హితం కావాలి అనే ఆ భావనతో వీళ్ళందరూ ప్రచారం చేశారు. లోకానాం హితకారిణం త్రిభువనే మాన్యం శరణ్యాత్ రాధాకృష్ణ పదారవింద భజన. రాధాకృష్ణ, రాధాకృష్ణ చరణకమలాలు పదారవింద భజన నందేన మత్తాలికు. ఎట్లా భజన చేసేవాళ్ళు? మత్తాలిక. మత్తాలిక అంటే ఎవరు? గోపికులు. మత్త అంటే పిచ్చెక్కిన వాళ్ళు. కృష్ణుడి యొక్క ప్రేమలో పిచ్చెక్కి కృష్ణుడిని సేవ చేసేవాళ్ళని మత్తాలిక గోపికులు. గోపికలు ఎట్లా భగవంతుని సేవ చేశారు, కృష్ణుడు సేవ చేశారు? వాళ్ళ పదచిహ్నాలు ఒక మంజరి భావనతో వీళ్ళందరూ సేవ చేశారు. అటువంటి ఈ షడ్ గోస్వాములని నేను ప్రార్థిస్తాను అని అన్నం పెట్టుకుంటాను. శ్రీచైత్య శ్రీ గౌరంగ గుణానువర్ణన విధో శ్రద్ధా సమృద్ధాన్వితో పాపోతాప నికృంత నౌతనువృత గోవింద గణామృతే ంబుధి వర్ధనైక నిపుణ కైవల్య నిస్తారతో వందే రూప సనాతన రఘుయుగ శ్రీజీవ గోపాలకో. శ్రీ గౌరంగ గుణానువర్ణన విధౌ అంటే ఏమిటి? చైతన్య మహాప్రభువు యొక్క గుణగాథ, గుణాన్ని వర్ణించడంలో వాళ్ళు విధౌ అంటే ఎక్స్పర్ట్. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ అండి. కుశలం కలిగిన వాళ్ళు, చాలా చక్కగా తెలిసిన వాళ్ళు. దీని చైతన్య మహాప్రభువు యొక్క గుణగాథని చేయడానికి దానిలో ఎక్స్పర్ట్. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య గుణానువర్ణన విధౌ శ్రద్ధా సమృద్ధ్యాన్వితౌ. ఆ చైతన్య మహాప్రభు యొక్క గుణాన్ని వర్ణిస్తూ ఈ జీవుల్లో భగవంతుని మీద శ్రద్ధని కలిగించే అటువంటి ప్రచారం చేసేవాడు. శ్రద్ధా సమృద్ధ్యాన్వితవు పాపోత్తాప నికృంతనో తనుభృతాం. ముఖ్యంగా ఎన్నెన్నో పాపాలు చేస్తూ తాప, పాపానికి వెనకొచ్చేది తాప. తాప అంటే దుఃఖం. మనం ఎంత పాపం చేస్తే అన్ని దుఃఖాలు వస్తాయి. మనకి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? పాపంలో వస్తున్నాయి. ఈ ఎన్నో పాపాలు చేసుకుంటూ ఎన్నో తాపాలను అనుభవిస్తూనే ఉండే తను భృతాం, ఈ బద్ధజీవులకి పాపోత్తాప నికృంతనో తను భృతాం జీవార్ధదో యూ ముదా. వాళ్ళకి ఈ తాపాన్ని చైతన్య మహాప్రభు యొక్క గుణగాథ అనే వర్షంతో ఏం చేసేవాళ్ళు? ఈ బద్ధజీవుల యొక్క తాపాన్ని శాంతించి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేవాళ్ళు. ఆనందాంబుది వర్ధనైక నిపుణం కైవల్య నిస్తారకో అంటే ఆనందాంబుది, ఆనందం అనే ఆ సాగరాన్ని వర్ధించేవాళ్ళంట. దాంతోపాటు ఏం చేసేవాళ్ళు? కైవల్య నిస్తారకో. ఈ కైవల్యాని కోసం వచ్చిన వాళ్ళని కూడా ఉద్ధరించేవాళ్ళు. ఎట్లా ఉద్ధరించేవాళ్ళంటే, ముక్తి కావాలి వచ్చేవాళ్ళే వాళ్ళందరికీ ఆ ముక్తి నుంచి ముక్తి ఇచ్చేసేవాళ్ళంట. ముక్తి కావాలి అని వచ్చేవాళ్ళు ఉన్నారే, వచ్చిన వాళ్ళకి ఆ భక్తినిచ్చి ఎట్లా చేసేవాళ్ళంటే, ముక్తి ఇచ్చినా నాకు వద్దు అని ఇలా చెప్పేవాళ్ళు. అది చైతన్య మహాప్రభు యొక్క అనుగత్యలో భజన. ఆ భజనలో ఉండే ఆ రహస్య తత్వం ఏమిటంటే, ముక్తి కాములు ఉంటారే వాళ్ళు కూడా ముక్తి కోసం వచ్చిన వాడు కూడా భక్తి చేస్తూ చేస్తూ ఏ పరిస్థితికి వస్తారంటే భగవంతుడు చెబుతా అంట ముక్తి తీసుకో అంటే తీసుకోమన్నా వాళ్ళు వద్దంటారంట ముక్తి వద్దు అనేవాళ్ళు ముక్తి కోసం భగవంతుడి దగ్గరకు వస్తారు ఆయన షడ్గోస్వామి వాళ్ళకి ఎట్లా ప్రచారం చేశారంటే ఈ ముక్తి అనే ఆ శబ్దాన్ని వింటే వాళ్ళు ఒక రకంగా జిగుప్స అయ్యేదంట సారంభట్టాచారి ఈ షడ్గోస్వామి చైతన్య మాపు ఆయన సంవాదం జరిగిన తర్వాత భక్తుడైపోయాడు హృదయం పారిపోయింది భక్తుడైన తర్వాత మాయవదలండి ఏంటి ముక్తి 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 అంటుంటారు కదా మోక్షం కావాలి ముక్తి కావాలి ముక్తి కావాలి ముక్తి కావాలి అంటుంటారు కదా అట్లాగే ఈయన కూడా ముక్తి ముక్తి అని చెప్తున్నాడు ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఉంది జ్ఞానే ప్రయాస ముదపాశ్చ నమంతేవ జీవంతి సన్ముఖరితం భవదీయవార్థాం సానేసితం సుజగతాం తను వాంగ్ మనోభీర్ ఏ ప్రాయసోజితోపి చిత్తహత్యశ్రోయకం అది కాదు స్థానేసితం ధ్యానే ప్రయాసం ముక్తిపదే సదాయ బాబు దాని మొటో అక్షరం అంటే ఫస్ట్ వర్డ్స్ తత్తేను కంపాన్ సమీక్షమాణో భుంజానమేవాత్మకృతం విపాకం రిద్వాగపుర్విధాం నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ బాక్. అక్కడ భగవంతుడి పేరు ఏమందంటే ముక్తిపదే, ఎవరైతే ఎవరి చరణకమలాల దగ్గర ముక్తి కురుగుతుంది అని. ఈ శ్లోకాన్ని చదివి సారమట్టాచార్య ఉన్నారంటే ఇక్కడ తప్పు రాసింది భాగవతంలో, ముక్తి పదే అని ఉండకూడదు భక్తి పదే ఉండాలన్న. చైతన్య మహారు నవ్వుతున్నారంట, ఇది ముక్తి పదే రైటే నో ప్రాబ్లం. అంటే నవ్వు ఎందుకు నవ్వారంటే ఆయన చిత్రమార్గం తెలిసింది. ఇప్పుడు ముక్తి 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 అనేవాళ్ళు ఆ ముక్తి అనే పదాన్ని చూసి అది అది ఒక రకంగా అది అది సహించలేకపోతున్నారు ఆ ముక్తి శబ్దాన్ని. అది కైవల్య నిస్తారకం. ఈ షడ్గోస్వామి అష్టకంలో ప్రతి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క లీల చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈరోజు ఈ మొత్తం షడ్గోస్వామి అష్టకంలో ఒక ఓవర్వ్యూ లాగా దానిలో ఉండే అర్థం తెలుసుకోవాలని ఇది మాట చెప్తున్నాను. ఇప్పుడు మూడు శ్లోకాలు అయింది, నాలుగో శ్లోకం.
త్యక్త్వాతూర్ణమశేషమండలపతి శ్రేణిం సదా తుచ్చవ భూత్వాదీన గణేశకౌ కరుణయా కౌపీన కంతాశ్రితౌ కింకీ భావ రసామృతాబ్దిలారీ కల్లౌల మగ్నో ముహూ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ.
త్యక్త్వా తూర్ణమశేష మండలపతిం, త్యాగం చేశారు. ఏం త్యాగం చేశారు? గుడిసెలో ఉండేవాళ్ళు ఎదురు పని వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళు అందుకని వచ్చేసారా సాధులయ్యారా? కాదు. త్యక్త్వా తూర్ణం అశేష మండలపతిం. రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సాహుకారులంటే ఆ సమయంలో వాళ్ళకి 1,200,000 స్వర్ణముద్రాలు వాళ్ళకి ప్రతి నెలకి ఇన్కమ్గా వచ్చేదంట. ప్రతి నెలకి ఆ సమయంలో ఒక స్వర్ణముద్రంతో మీరు పెద్ద బంగళా కొనుక్కోవచ్చు. అంటే ప్రతి నెలకి 1,200,000 స్వర్ణముద్రాలు ఉండే అటువంటి ఇన్కమ్. ఈ రఘునాథ్ దాస్ కోసం వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉందంటే వాళ్ళ తండ్రి గోవర్ధన్ మజుందారు హిరణ్య మజుందారు ఎట్లా చూసుకునేవాళ్ళు అంటే, రఘునాథ్ దాస్ గోస్వామి ఆ ఏ రూమ్లో అయితే అతడు ఉంటారు, ఆయన లేచారనుకోండి బెడ్ నుంచి లేస్తే ఇప్పుడు ఆ రూమ్కి 4 తలుపులు ఉండేవి. ఏ తలుపు నుండి బయటకు వస్తాడో తెలియదు కదా. అన్ని తలుపుల్లోనూ కనీసం 20 పని మనుషులు ఉండేవాళ్ళు. ఎందుకు? ఎక్కడ నడుస్తే అక్కడ పూలు జలదాండ. అటువంటి ఐశ్వర్యంలో పెరిగినవాడు రఘునాథ్ దాస్ కోసం. త్యాగం చేశాడు. ఎట్ట త్యాగం చేశాడు? తుచ్చవత్ గడ్డి పరగ తెక్వా తూర్ణం అశేషమండలపతిం శ్రేణిం సదా ఎట తుచ్చవత్. తుచ్చ అంటే తెలుసుగా, ఏదో మురికిలాగా, ఎందుకు పనికిరాని ఓ గడ్డిపూసలాగా భావి. రూపగోస్వామి సనాతన గోస్వామి వాళ్ళెవరు? ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్, ఆ పదవిలో ఆ హోదాలో ఉండేవాళ్ళు. అంత త్యాగం చేశారు. ఎందుకు త్యాగం చేశారు? మేము పెద్ద సన్యాసులుగా, ఒక భక్త సన్యాసులుగా మేము కీర్తిని చెందుతా ఉంది, దానికోసమా? కాదు. శ్రేణిం సదా తుచ్చవత్ భూతానాం భూత తెక్త్వా తూర్ణమశేషమండలవతిం శ్రేణిం సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశకౌ కరుణయా. కరుణ జనాల మీద కరుణ చూపించడానికి. ఎటువంటివి వాళ్ళ మీద కరుణ చూపించాలి? భూత్వా దీన గణేశకౌ. గణ ఈషకౌ అంటే ఏమిటి? ఎవరో అయితే డబ్బులు లెక్క పెట్టి ఉంటుంటారు, అంటే వాళ్ళ జీవితం మొత్తం డబ్బులు లెక్క పెట్టుకుంటూ పోతుందంట. ఇవాళ ఎంత వచ్చింది, నా దగ్గర నిన్నెంత ఉంది, ఈ రెండు కలిపితే సరిగ్గా ఉన్నాయా, నిన్న నా దగ్గర 2,02,30,000 ఉంది, ఇవాళ ఈ డబ్బు, ఇది కలిపితే ఇంత వచ్చిందా, మళ్ళీ అన్ని కౌంట్ చేస్తాను, కానీ మళ్ళీ దాచిపెట్టుకుంటాను. దాచిపెట్టుకున్న తర్వాత ఉన్నట్టుండి అనిపిస్తుంది, నేను ఆ తిజోరీ లాక్ చేశానా, డౌట్ వస్తుంది, మళ్ళీ చూస్తాను లాక్ చేస్తాను. ఇవాళ గణేష కొవ్వట్టు ఉంటారు, నాకు ఇవాళ ఇంతుంది, రేపు అంత వస్తుంది, ఎల్లుండి ఇంకా అంత వస్తుంది, దానివల్ల ఇది చేస్తాను. 24 గంటలు మనసులో ఇదే దీన్నే స్మరిస్తుంటారే వాళ్ళని. భూతా దీన గణేశకో, దీనులు వాళ్ళు, గణేశకో కరుణయా, వాళ్ళ మీద కరుణ చూపించడానికి ఏం చేశారు? కౌపీన కంతాశతో, కౌపీనాన్ని ధరించారు, కంత ధరించారు అంటే సన్యాసులు తెచ్చుకున్నారు. గోపీ భావ రసామృతాబ్దిలహరి, గోపీలు గోపికల యొక్క హృదయంలో ఎటువంటి ఆ రససాగరంలో ఉండే అలల్లో ఎప్పుడూ తెలిపోయేవాళ్ళు, అంటే గోపికలు ఎటువంటి ఆ కృష్ణ ప్రేమ రసాన్ని అనుభవిస్తున్నారు, ఆ ప్రేమరసాన్ని కనుక ఒక సాగరంగా కొలిస్తే ఆ సాగరంలో ఎటువంటి అలలు పైకి కిందకి వెళ్తూ ఉంటాయో ఆ అలల్లో తెలిపోతూ ఉన్నారంట ఈ షడ్గోస్వామి. గోపీ భావర సామృతాబ్ది లహరి కల్లౌల మగ్నోముహూర్, ఎల్లప్పుడూ అటువంటి ఆ గోపి భావన, గోపి ప్రేమ భావనలో, రాధాప్రేమ భావనలో మగ్నులై ఉండేవాళ్ళు. తర్వాత
కూజత కోకిల హంస సారస కణ కిర్ణే మయూరాకులే నానారత్న నిబద్ధము లవిటప యుక్త వృందావనే రాధా కృష్ణమ నిశం ప్రభజతో జీవార్దదౌ యో ముదా వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ.
వృందావనం, వృందావనం గురించి వర్ణిస్తూ ఏం చెప్పండి? కూజత్ కోకిల హంస సారసగణ, అక్కడ కోకిలలు హంసలు అన్నీ ఎన్నెన్నో పాడుతూ ఉంటాయంట. ఏం పాట పాడతాయి? రాధాకృష్ణ యొక్క ప్రేమరస గీతాన్ని పాడుతూ ఉంటాయంట. కూజత్ కోకిల హంస సారసగణ కీర్ణే మయూరాకులే, మయూర కీర్ణే మయూరాకులే. ఆ వృందావనం ఎట్లా ఉందంటే నానా రత్న నిబద్ధ మూల విటప, ఎన్నెన్నో దివ్యమైన రత్నాలతో ఏర్పడి ఉన్న చింతామణి ప్రకర సద్మస్సు విన్నారు కదా బ్రహ్మ సమేతం, అటువంటి ఐశ్వర్యంతో కలిగిన, మాధుర్యమే ఐశ్వర్యంగా కలిగిన అటువంటి వృందావనం. కీర్ణే మయూరాకులే నానారత్న నిబద్ధ మూల విటప, కీర్ణే రాధాకృష్ణం అహర్నిశం ప్రభజతౌ, ఎల్లప్పుడు అహర్నిశం అంటే ఎల్లప్పుడు, రాధాకృష్ణ మహర్నిశం ప్రభజతౌ అంటే ప్రకృష్ట రూపేణ భజన, ఆ రాధాకృష్ణ భజన తప్పితే ఇంకే ఎటువంటి ఊహ లేదు. అట్లా మగ్నునై భజన చేసేవాడంట ఈ షడ్ గోస్వామి. అటువంటి షడ్ గోస్వామి ప్రణామం చేస్తున్నాను. 5వ శ్లోకం 6వ శ్లోకం
సంఖ్యాపూర్వక నామగా ననతి దే కాలవసాని కృతో నేద్రార విహారక దివిజితో చాతంచ దినో చయో రాధా కృష్ణ గుణ స్మృతైర్మధురిమా నందేన సమ్మోహితో వందే రూప సనాతన రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ.
ఇంత ప్రేమలో ఉన్నా వాళ్ళ వైదీ భక్తి ఎట్లా ఉందంటే సంఖ్యాపూర్వక నామగానతివి. సంఖ్యాపూర్వకంగా నామస్మరణ చేసేవాడు, 300,000 సార్లు నామస్మరణ చేసేవాడు. 300,000 సార్లు రఘునాథ్ దాస్ గోస్వామి ఎంత ప్రేమలో ఉన్నా, కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉన్నా, ప్రతిరోజు కనీసం 1000 వైష్ణవులకి ప్రణాం చేసేవాడు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన నియమం ఎట్లా ఉందా అంటే పాషాణ రేఖ, ఒక రాయి మీద రాక రాతలాగా గీతలాగా అంత గట్టిగా ఉందిదంట. అంటే ఎటువంటి సాధనలో కాంప్రమైజ్ అంటూ లేదు. సనాతన గోస్వామి వాడు ఎంత ముసలితనమైన రోజు గోర్ధన పరిక్రమ చేసేవాడు. అంటే మేము ప్రేమలో ఉన్నాం కదా, మంగళారతి అటెండ్ చేయటం అక్కర్లేదు అనుకునేవాడు కాదు. కొంతమంది అంటారు మంగళారతి ఎందుకు రావా, భావగ్రాహి జరార్దండి, భావం ఉండాలంతే. భావగ్రాహి ఏం స్వప్నంలో చేస్తూ ఉంటాం మంగళారతి అని, అది షడ్ గోస్వామి కూడా అట్లా చేయలేదండి. ఎవరి మనసులో ఎల్లప్పుడూ కృష్ణుడు నిత్యం చేస్తుంటాడు, వాళ్ళు కూడా ఈ వైదీ సాధనలో ఎటువంటి లోటు చేయాల. మనం ఆ భావ ప్రేమ ఆ పేరుతో ఈ భక్తి నియమాల్ని మనం ఉల్లంఘించకూడదు. అందుకని ఇక్కడ సంఖ్యాపూర్వక కొంతమంది చూద్దాం, రోజు మీరు 10 హారమాలు చేయిందంటే ఏం చెబుతారు, 10 హారమాలు కౌంట్ చేయటం ఎందుకండి, ఎల్లప్పుడు చేస్తూనే ఉంటాం, ఎల్లప్పుడు చేస్తూనే ఉంటాం. ఏమిటది ఆ షడ్ గోస్వామి సంఖ్యాపూర్వకంగా చేశారు. సంఖ్యాపూర్వక నామగాన నతిభి, నతిభి అంటే దండం పెట్టకుండా సంఖ్యాపూర్వకం చేసేవాళ్ళంట. సంఖ్యాపూర్వక నామగాన నతిభి. తర్వాత నెక్స్ట్ లైన్ నిద్రాహార విహారకాది విజితౌ, అంటే నిద్రాహారాన్ని వదిలేసి విజితౌ దాన్ని జయించి నిద్రాహార విహారకాది విజితౌ చాతంచ దీనౌ చయో. అందరికీ దీనులకి మనందరికీ ఈ కృష్ణ ప్రేమ ఏమిటో అని చెప్పిన మహనీయులు వీళ్ళు ఈ షడ్ గోస్వామి. వాళ్ళకి రాధా కృష్ణ గుణాస్మృతేర్ మధురిమా, వాళ్ళ యొక్క గుణాన్ని మధురమైన గుణాన్ని స్మరిస్తూ స్మరిస్తూ గుణాస్మృతేర్ మధురిమ నందేన సమ్మోహితో, మురిచిపడిపోవాళ్ళంట. ఒకడు సన్న అయిపోవాళ్ళంట. అది అటు అట్లా ఈ వృందావనంలో ఈ షడ్ గోస్వామి తిరుగు తిరుగుతూ కృష్ణ ప్రేమ ఏమిటో, కృష్ణ భక్తి ఏమిటో ప్రత్యక్షంగా మనకందరికీ చూపించారు. ఎప్పుడో కాదు, 500 సంవత్సరాల క్రితం అంటే ఇది ప్రత్యక్షంగా వాళ్ళందరూ చూపించారు. రాత 7వ శ్లోకం
రాధాకుండ తటే కలింద తనయా తీరే చ వంశీవటే ప్రేమోన్మాదవశాదశేషదశయా గ్రస్తౌ ప్రమత్తౌ సదా గాయంతౌ చ కదా హరేర్గుణవరం భావావిభూతౌ ముదా వందే రూప సనాతన రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ
రాధాకుండ తటే కలింద తనయ. కొన్ని చోట్ల కొన్ని ఒక్కసారి రాధాకుండలో ఉండేవాళ్ళు, కొన్ని కొన్నిసార్లు ఎక్కడ ఉండేవాళ్ళు, కాలింది తటే తట ఇంద తనయ, కాలింది తటే కలింద తనయ తీరేచ వంశీవటే. ఒకసారి వంశీవట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, ఇక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళు కదండి. మనం చేసుకుంటాం బృందావన యాత్రకి వెళ్ళిన ప్లాన్ చేసుకుంటాం కదా, ఒక 10 రోజులు 15 రోజులు బృందావన యాత్ర అంటే ఏమిటి, ఎన్నో పెద్ద పెద్ద హోటల్ కట్టుకుని వెళ్తాం, ప్లాన్ చేద్దాం, అక్కడ అక్కడ రిజర్వేషన్ తీసుకుని వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఎటువంటి ఏం లేదు, ఎక్కడికి హృదయంలో ఎటువంటి భావన అక్కడికి వెళ్ళిపోవటమే. అక్కడ మన రిజర్వేషన్ ఉందా, ఆడ హోటల్ ఉందా, రూమ్ బుకింగ్ ఉందా, మన లంచ్ డిన్నర్ ఉందా అని ఎటువంటి ఏ ఊహ లేదు, ఎటువంటి తయారు లేదు. రాధాకుండ తటే కలిన తనయా తీరేచి వంశీవటే ప్రేమోన్మాద. ప్రేమ ఉన్మాదలు ఒక పిచ్చెక్కిన వాళ్ళు, ప్రేమలో పిచ్చెక్కిన వాళ్ళలాగా ప్రేమోన్మాద వశాదశేషత ఆవేశంలో తిరిగేవాళ్ళంట. ఇది షడ్గోస్వామి యొక్క మూడోలైన ఏంటి, గాయంతౌచ కదా హరే గుణవరం భావాభిభూతౌ ముదా, ఆనందంతో దిగేవాడు. గాయంతౌచ కదా హరే గుణవరం, హరి యొక్క గుణాలని గానం చేస్తూ తిరిగేవాడు. ఇది 7వ శ్లోకం, ఆఖరి శ్లోకం.
హే రాధే వ్రజ దేవికే చలలితే హే నంద సునౌకుతా శ్రీ గోవర్ధన కల్ప పాద పతలే కాలేందే వన్యే కుతా సంతావితి సర్వతౌ ప్రజపురే కైజేర్మహావిహ్వలో వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ.
ఇది ఈ ఆఖరి శ్లోకంలో ఈ గౌడియ ఒక ప్రేమ భావన, విరహ భావన, విప్రంభ భావన ఏమిటో చెప్పారు. హే రాధే, హే వ్రజదేవికే, లలితే ఎక్కడున్నావు ఎక్కడున్నావు, హే రాధే హే వ్రజదేవికే చలలితే హే నంద సునోక్కుత, హే నందసూన కృష్ణ ఎక్కడున్నావు, కుత అంటే ఎక్కడున్నావు, గోవర్ధన కల్పపాదపతలే ఎక్కడ గోవర్ధన దగ్గరున్నావా, శ్రీ గోవర్ధన కల్పపాదపతలే కాలింది వన్యేకుత, ఈ కాలింది తటంలో ఉండే ఆ వనంలో ఎక్కడున్నావు, ఏ వనంలో ఉన్నావు వన్యేకుత, గోషంతా ఇట్లా ఘోషణ చేస్తూ గోషంతా ఇది సర్వతో వ్రజపురే అంటే ఆ సమయంలో మీరు ఆ వ్రజ పట్టణ వ్రజ బృందానికి వెళ్తే వినిపించేదంట, హా కృష్ణ హా కృష్ణ ఎక్కడున్నావు 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 అని ఆ మాట వినిపించేదంట. ఒకసారి రూపగోస్వామి పాదులు వారు ఆయన గ్రంథాలు రచిస్తూ రచిస్తూ ఆ కృష్ణ విరహ ప్రేమ ఎట్టా విలీసిందంటే హా కృష్ణ హా కృష్ణ అన్నప్పుడు ఆ హా అనేటప్పుడు ఆ శరీరం నుంచి ఆ ముఖం నుంచి ఆ గాలి బయటకు వచ్చినప్పుడు ఎంత వేడిగా ఉందంటే ఆ ముందర ఉండే ఎండిపోయిన ఆకులంతా మంటపడిపోయారంట. అంటే ఆ కృష్ణ ఆ విరహతాపాన్ని ఎట్లా అనుభవించాల్సి ఉంది, విరహతాపం ఎట్లా ఉండేది. ఘోషంతా ఇది సర్వతో వ్రజపురే కైదేర్ మహావిహ్వలో, మహావిహ్వలో అంటే మనం చెప్పలేము, వివాహం అంటే ఆ శరీరం కూడా చేంజ్ అయిపోయిందంట, వాళ్ళకు ఎటువంటి ప్రజ్ఞ లేకుండా ఉండేవాడంట. అటువంటి షడ్గోస్వాములు మనకి శిక్షా గురువులుగా ఉన్నారు. చైతన్య మహాప్రభు వీళ్ళకి ముఖ్యంగా రూప సనాతనికి ఇచ్చారు ఆ శిక్ష, వాళ్ళ నుంచి మనం గ్రహిస్తున్నాం ఎటువంటి వహనీయులు మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ ప్రతిరోజు మనం కలుసుకున్నప్పుడు ఈ యొక్క స్టాండర్డ్ మన మంగళాచరణ ప్రార్థనలు, దాంతోపాటు చైతన్య చరితామృతంలో మొదటి 14 శ్లోకాలు, ఈ షడ్గోస్వామి అష్టకం, ఇంకొక శ్లోకం కూడా మధ్యలో ఒక పాడే, అది చైతన్య చరితామృతంలో ఆదిదీల 2వ అధ్యాయంలో 2వ శ్లోకం. అది కూడా ఇదే ట్యూన్లో ఉంది. కృష్ణ కీర్తన గాననర్తన కళ నాతోంజనీ ప్రాచిత సద్భక్తావళి హంస చక్రమదుప శ్రేణీ విహారాస్పదం కర్ణానందిధ్వనే వహతు మే జిహ్వామరుత్ప్రాంగణే శ్రీచైతన్య దయానిదే తవలసల్ లీలాసుధాస్వర్ధుని. ఈ ప్రార్థనలో కృష్ణా శివరాజ గోస్వామి పాడతారు. ఏమంటారంటే, చైతన్య మహాప్రభు మీ లీల నా నాలుక నుంచి ప్రవాహించు. ఎందుకంటే చైతన్య మహాప్రభు లీల ఒక గంగ లాంటిదంట. కృష్ణా శివరాజ గోస్వామి చెబుతారు, జిహ్వా మరుప్రాంగణే, నా జిహ్వ ఒక మరుప్రాంగణే, మరు ప్రదేశంలా ఉంది. మరు ప్రదేశంలో ఉండి ఇసక, నా నాలుక ఒక ఇసక లాంటిది, ఒక వేడివేడి ఇసక మరు ప్రదేశం లాంటిది. దానికి ఒక ఒక రాహక అంటే ఒక సుఖం కలగాలి అంటే ఆ నాలుక నుంచి ఒక గంగ ప్రవాహించాలంట. ఏమిటా గంగ అంటే చైతన్య మహాప్రభు యొక్క లీల గంగ లాంటిది అంట. హే చైతన్య మహాప్రభు, మీ యొక్క లీల లాంటి ఆ గంగని నా నాలుక ఒక మరు ప్రదేశం లాంటి నాలుక మీద ప్రవాహించు, అప్పుడే నా దాహం తీరుతుంది అని ఈ ప్రార్థన. ఈ శ్లోకం మనం రోజు పాడుతున్నాం. అది ఈ వచ్చే 7 రోజుల్లో ఎంతవుతుంది తెలుసుకుందాం, మనం ఆ మొత్తం చేసుకుందామని మాకు ఎటువంటి ఐడియా లేదు. హౌ టు డూ, ఎట్లా చేయాలో తెలీదు. ఇది ఒక ఫార్మాట్గా తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ.